ಗಣಾನಾಂ ತ್ವಾ ಗಣಪತಿಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶೃಣ್ವನ್ನೋತು ಭಿಸ್ಸೀರಸಾದನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ದೇವೀಂ ವಾಚಮಜನಯಂತ ದೇವಾಸ್ತಾಂ ವಿಶ್ವರೂಪಾಃ ಪಶವೋ ವದಂತಿ ಸಾನೋ ಮಂದ್ರೇಶಮೂರ್ಜಂದುಹಾನಾಧೇನುರ್ವಾಕಸ್ಮಾನುಪಸುಷ್ಟುತೈತು ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಸಹನಾಭವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ ಓಂ ಶಾಂತಿ 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 ನಾರಾಯಣಂ ಪದ್ಮಭುವಂ ವಸಿಷ್ಠಂ ಶಕ್ತಿಂಚ ತತ್ಪುತ್ರ ಪರಾಶರಂಚ ವ್ಯಾಸಂ ಶುಕಂ ಗೌಡಪದಂ ಮಹಾಂತಂ ಗೋವಿಂದ ಯೋಗೀಂದ್ರ ಮಥಾಸ್ಯ ಶಿಷ್ಯಂ ಶ್ರೀಶಂಕರಾಚಾರ್ಯ ಮಥಾಸ್ಯ ಪದ್ಮಪಾದಂಚ ಹಸ್ತಾಮಲಕಂಚ ಶಿಷ್ಯಂ ತಂತೋಟಕಂ ವಾರ್ತಿಕಕಾರಮನ್ಯಾನ್ನು ಅಸ್ಮದ್ಗುರೂನ್ನು ಸಂತರಮಾನತೋಸ್ಮಿ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಯದವಿದ್ಯಾವಿಲಾಸೇನ ಭೂತಭೌತಿಕದೃಷ್ಟಯಃ ತನ್ನೌಮಿ ಪರಮಾತ್ಮನಂ ಸಚ್ಚಿದಾನಂದ ವಿಗ್ರಹಂ ಶಂಕರಂ ಶಂಕರಾಚಾರ್ಯಂ ಕೇಶವಂ ಬಾದರಾಯಣಂ ಸೂತ್ರಭಾಷ್ಯಕೃತೌ ವಂದೇ ಭಗವಂತೌ ಪುನಃ ಪುನಃ. ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ವಿದ್ಯಾವಿನಯಸಂಪನ್ನಂ ವೇತರಾಗಂ ವಿವೇಕಿನಾಂ ವಂದೇ ವೇದಾಂತತತ್ವಜ್ಞಂ ವಿಧುಶೇಖರಭಾರತಿ. ಬ್ರಹ್ಮಶ್ರೀಮಿರುಗುಂಡವಂಶತಿಲಕಂ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರೋದ್ಭವಂ ಶಿಷ್ಯಾರಾಧಿತಪಾದಪದ್ಮಯುಗಳಂ ವಿಜ್ಞಾನವಾರಾನ್ನಿಧಿ ಅದ್ವೈತಾಮೃತಪಾನನಿತ್ಯರಸಿಕಂ ಜ್ಞಾನಸ್ವರೂಪಂ ವಿಭುಂ ಶ್ರೀಮದ್ವೆಂಕಟರಾಮಶಾಸ್ತ್ರಿ ವಿಭುಧಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರುಂ. ನಮಃಸರಸೇ ನಮಃಸರಸಸ್ಪತಯೇ ನಮಃಸಖೀನಾಂ ಪುರೋಗಾಣಾಂ ಚಕ್ಷುಷೇ ನಮೋ ದಿವೇ ನಮಃ ಪೃಥಿವ್ಯೈ ಸಭಾಜೈ ನಮಃ. ಮಾಲಾಂ ಕುಂಡೀಂ ಚಡಮರಂ ಶೂಲಂ ಶಂಖಂ ಸುದರ್ಶನಂ ದಧಾನಂ ಭಕ್ತವರದಂ ದತ್ತಾತ್ರೇಯಂ ನಮಾಮ್ಯಹಂ. ನಿನ್ನಟಿ ರೋಜುನ ಭಗವತ್ಪಾದುಲ వారి యొక్క జననం వరకు చెప్పుకోవడం జరిగింది. ఇవాళ్ళ దత్తాత్రేయ స్మరణ కూడా చేసుకోవడానికి కారణం అందరికీ తెలిసిందే. ఇవాళ వారప్రభావం. అంతేకాక రేపటి రోజున మనకి రాబోతూ ఉన్నది మండనమిష్య శాస్త్రార్థ సమయంలో శంకరుల యొక్క తత్వాన్ని గ్రహించలేనటువంటి మండనుడు అతడు కర్మలన్నిటినీ చేయించి సన్యాసి అయినాడు అనేటువంటి ఆగ్రహంతో ఏదో దురుక్తులు మాట్లాడుతూ ఉంటే తద్గురువు అయినటువంటి జైమిని మహర్షి మందలిస్తాడు. నాయన మండన వచ్చింది ఎవరనుకుంటున్నావు? అసలు అవతారాలు రెండు రకాలుగా ఉంటాయి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి అవతరించిన అవతారాలు, అధికంగా విష్ణుదేవుని యొక్క అవతారాలు కనిపిస్తాయి. త్రిపురాసుర సంహారాదులు చేసినటువంటి పరమశివుని యొక్క అవతారాలు కనిపిస్తాయి. ఇవి పృథక్కు. కానీ జ్ఞానావతారాలు కొన్ని ఉన్నాయి, దాన్ని గురించి చెప్పారు అక్కడ జైమిని మహర్షి మండన మిశ్రునకు. అద్యే సత్వమునిస్సతాం వితరతి జ్ఞానం ద్వితీయే యుగే దత్తో ద్వాపరనామకేతు సుమతిర్వ్యాస కలౌ శంకర. జ్ఞానావతారాలు కొన్ని ఉన్నాయి, అవి యుగానికి ఒకటే ఉంటాయి. కృతయుగంలో కపిల మహర్షి జ్ఞానావతారం, జ్ఞానప్రదాత, తల్లికి ముందర సదుపదేశం చేయటం ద్వారా ప్రారంభించారు స్వామివారు. తత్వోపదేశం కొరకు అవతరించినటువంటి అవతారం కపిలావతారం. అలానే త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామివారు జ్ఞానావతారం. అలానే మనకి అతి సమీపంలో ఉండి చిరంజీవిగా ఈనాటికి తపస్సమాధిలో ఉన్నటువంటి వ్యాసమునీంద్రుడు ద్వాపరయుగమునకు జ్ఞానావతారం. అన్ని రకాలైనటువంటి విజ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి వారు ఇక కలియుగంలో శంకర భగవత్పాదులే సుమా, ఇప్పుడు నీకు ప్రతిపక్షిగా ఎవరినైతే అనుకున్నావో ఆ మహాత్ముడే జ్ఞానావతారం సుమా. అలాంటి వ్యక్తిని గురించి నీవు సామాన్యుణ్ణి మాట్లాడినట్టుగా మాట్లాడటం చాలా పొరపాటు అని మందలిస్తారు జైమిని మహర్షి. కనుక జ్ఞానావతారాల్లో ఒకటైనటువంటి కపిల మహర్షిని, దత్తాత్రేయ స్వామి వారిని, వేదవ్యాసుల వారిని స్మరించడమే కాక వేదవ్యాసుల్ని మనం మొట్టమొదటిలోనే స్మరించుకున్నాం. సూత్రకర్త భాష్యకర్త అని ఆయన్ని గురించి చాలా విశేషాలుగా చెప్తారు. అచతురు వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అఫాల లోచన శంభు భగవాన్ బాదరాయణ అని. నాలుగు ముఖాలు లేనటువంటి బ్రహ్మట వేదవ్యాసులు, రెండు బాహువులు కలిగినటువంటి విష్ణుదేవుట, మూడు నేత్రములు లేనటువంటి పరమశివుడు, రెండు నేత్రాలే కలిగినటువంటి పరమశివుడు, త్రిమూర్తిత్మకుడైనటువంటి మహాత్ముడు వ్యాసమునీంద్రుడు, అందరి యొక్క అంశలు కలిగినటువంటి వాడు. ఈ పరంపరలో మనం గురుస్మరణ చేసుకుంటూ సదాశివుడి దగ్గర నుంచి నారాయణుడు, తర్వాత చతుర్ముఖ బ్రహ్మ, తర్వాత వశిష్ఠుడు, తర్వాత శక్తి, తర్వాత పరాశరుడు, తర్వాత వ్యాసుడు, తర్వాత శుకుడు, ఈ పరంపరలో ఇంతవరకు శిష్య ప్రశిష్య వర్గం గురుపుత్ర సంబంధంతోనే వచ్చింది. శుకయోగీంద్రుడు యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రీతి తన్మయతయా తరవోనుభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అంటారు శ్రీమద్ భాగవతంలో. అనుపనీతుడై అతి బాల్య దశలోనే సర్వాత్మజ్ఞానము అపరోక్షానుభూతి కలిగినటువంటి ఆ మహానుభావుడు వెళ్ళిపోతున్నారు ఎక్కడికో, ఆయనకి ఫలాని చోటకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశ్యం ఉన్నదో లేదో. కానీ ఇంతటి విజ్ఞాని అయినటువంటి వ్యాసమునీంద్రుడు పుత్రుని విషయంలో ఉండేటువంటి ప్రేమతో హా పుత్ర అని పిలుస్తూ వెనకాల వెళుతూ ఉన్నారట. వెళుతూ ఉంటే తండ్రి గారికి సమాధానం చెప్పకుండా ఉండేటువంటి దోషం శుకయోగీంద్రుని ఎందు సంక్రమిస్తుంది. సమాధానం చెప్పటానికి నేను కుమారుణ్ణి, ఆయన తండ్రి అనేటువంటి దృష్టిలో లేరు శుకయోగీంద్రులు. అయితే అక్కడ పంచభూతములు పరమాత్మ యొక్క స్వరూపమే కనుక పుత్రాన్ని నేను పిలిచేటప్పటికి సమాధాన రూపంగా వృక్షములే బలికినట అని దానితో సంతృప్తి చెందారు వ్యాసమునీంద్రుడు. అలాంటి మహానుభావుడు శుకుడు. దేవీ భాగవతాల గ్రంథాలలో ఒక కల్పంలో శుకయోగీంద్రునికు కూడా వివాహము అయినట్లుగా కనిపించినప్పటికన్నీ ప్రహతమైనటువంటి చరిత్ర శుకయోగీంద్రుడు అతి బాల్యంలోనే ముక్తుడై వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తరువాత వచ్చినటువంటి గురు శిష్య పరంపర కేవలము గురు శిష్య పరంపరే తప్ప పితాపుత్ర పరంపర కాదు. శుకయోగీంద్రునకు సాక్షాత్ శిష్యులు గౌడపాదుల వారు, వారి యొక్క శిష్యులు గోవింద భగవత్పాదాచార్యుల వారు, వారి శిష్యులు శంకర భగవత్పాదాచార్యుల వారు. ఇది పరంపర. ఈ పరంపరని మనం ఒక్కసారి స్మరించుకున్న తర్వాత నిన్నటి చరిత్రలోకి వెళదాం. భగవత్పాదుల వారు అవతారములు, ఆయన శివావతారుడు, శివాంశతో సంభూతుడు అనే విషయాన్ని కొందరు సహించలేరు. కానీ యథార్థం అది. దీనికి అనేకములైనటువంటి పురాణములు ఉపబృంహకంగా ఉన్నాయి. వాటిని మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే చాలా మేధావి, ఆయన అద్వైత మతాన్ని ప్రతిపాదించారు అన్నంతవరకే మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు పరమాత్మ వాయుపురాణంలో చతుర్భిస్ సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి అనేటువంటి మాట కనిపిస్తుంది. అట్లానే శివపురాణంలో వ్యాకురువన్ వ్యాస సూత్రాన్ని శృతేరత్నం యథోజీవాన్ శృతే న్యాయ్య స ఏవార్థ శంకర సవితారణ. ఈ శ్లోకం కేవలం శివపురాణంలోనే కాక అప్పయ దీక్షితుడు వారు రచించినటువంటి సిద్ధాంతలేష సంగ్రహంలో ముందరగా కూడా కనిపిస్తుంది. అలానే కూర్మ పురాణంలో భవిష్యత్యవతారేణ శంకరో నీలలోహిత శ్రౌతస్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయ ఉపదేక్ష్యంతి యత్ జ్ఞానం భక్తానాం బ్రహ్మసంజ్ఞితం. పరతత్వాన్ని తెలియపరచటానికి భవిష్యత్తులో శంకరుడు అవతరించి భక్తుల్ని అనుగ్రహిస్తారు అని కూర్మ పురాణ వచనం ఇది. వీటన్నిటికంటా కూడా శివరహస్యంలో స్పష్టంగా కాలడి గ్రామంలో శంకరుడు ఎలా అయితే కలికి ఫలాని చోట అవతరిస్తాడు అని మన పురాణాలలో చెప్పబడి ఉన్నదో, అలానే కాలడిలో శంకర భగవత్పాదుల వారు అవతరిస్తారు అనేటువంటి విషయం స్పష్టంగా. అయితే కాలడి అనే పదం బదులు కేరళే శశలగ్రామే విప్నపత్న్యాం మదంశత భవిష్యతి మహాదేవి శంకరాక్షో ద్విజోత్తమ ద్వాత్రింశత్ పరమాయ్యంతే శీఘ్రం కైలాసమావసేత్. ఇన్ని పురాణవచనములు భగవత్పాదుల వారు కేవలము శివావతారులు అనేటువంటి విషయాన్ని నిస్సందేహంగా ప్రతిపాదిస్తూ ఉన్నాయి. అయితే అపౌరుషేయములు, పరమాత్మ యొక్క ఆజ్ఞారూపములు, భూత భవిష్యత్ వర్తమానములను అన్నిటినీ ప్రతిపాదించేటువంటి వేదములలో ఎక్కడైనా ఉన్నదా ఈ విషయం? ఉన్నది. ఇప్పుడు ఇక్కడ రుద్రయాగం జరుగుతూ ఉన్నది. ప్రతినిత్యము అత్యద్భుతంగా ఏకకంఠంతో శృంగేరిలో ఎట్లాగైతే రుద్రయాగాలు జరుగుతాయో, ఇక్కడ కూడా నిన్న ఇవాళ నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. అంతకుముందు శంకరమఠంలో కూర్చొని ఉండేవాడిని, ఎప్పుడైనా వచ్చిన అంత చక్కగా ఏకకంఠంతో చెప్తూ ఉన్నారు. ఇది అందరికీ, మీలో కూడా చాలామందికి వచ్చిన మంత్రమే. నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ పర్దినే చ వ్యుప్తకేశాయ చ. నీలగ్రీవుడు ఆయన. దానివల్ల ఏమీ మనకు కనిపిస్తున్నది? విషభక్షణం చేసినటువంటి మహాత్ముడు గుర్తుకొస్తూ ఉన్నాడు. ఒక్కొక్క విశేషణము ద్వారా ఒక్కొక్క అవతార ప్రాశస్త్యం మనకు కనిపిస్తున్నది. నమః కపర్దినే చ, గంగాదేవిని ధరించడానికి దీక్షాధారి అయినటువంటి ఆ పరమాత్మ కపర్ది జటాజూటం ధరించినటువంటి వాడు. వ్యుప్తకేశాయ చ, కపర్దిగాను ఒక అవతారంలో కనిపిస్తూ ఉన్నాడు, కేశరహితుడుగాను ఒక అవతారంలో కనిపిస్తూ. వ్యుప్తకేశ, కేశరహితుడుగా అయినటువంటి నీకు నమస్కారము. శివావతారాలని గురించి చెప్పేటువంటి స్కాంద మహాపురాణంలో కానీ శివమహాపురాణంలో కానీ ఎక్కడైనా కేశ విరహితుడైనటువంటి శివుని గురించి ఎక్కడైనా ఒక అవతారం కనిపిస్తుందా మనకి? కనుక విద్యారణ్య మునీంద్రుడు వ్యాఖ్యానంలో సుస్పష్టంగా పాశుపతాదివేషేణ కపర్దిత్వం యత్యాదివేషేణ ముండితకేశత్వం అని. కనుక త్రికాల విషయములను చెప్పేటువంటి వేదములలో కూడా శంకర భగవత్పాదులు శివుని యొక్క అంశరూపులు, శివావతారులు అనేది విస్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. ఇక భగవత్పాదుల యొక్క అవతారానంతరము దీంట్లో తృతీయాధ్యాయంలో ఉభయ భారతీయ మండలముల యొక్క వివాహం చాలా చక్కగా వర్ణింపబడ్డది. మనకి ఉన్న సమయం చాలా కొద్దిగా ఉన్నది, ఇంకో 3 రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది కనుక. అయితే ప్రతి చోట మహారసవత్తరంగా ఉంటుంది. నేను చెప్పానే కావ్య లక్షణాలు, నవరసములు ఇందులో చాలా చక్కగా చెప్పారు. శాంతిరసం అనేది ప్రధానమైనటువంటి రసంగా ఈ శంకర విజయ కావ్యంలో మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే హృద్యంగా ఉభయ భారతిని చిన్న పిల్లావిడ సరస్వతీదేవి యొక్క అవతారం కనుక సమస్త విద్యలు ప్రార్థించినాయి. ఆ తల్లి అప్పగింతలు చేస్తూ చెప్తుంది, అమ్మా ఇంతవరకు నేను ఎప్పుడు మా అమ్మాయికి పనులు చెప్పి ఎరగను, ఆడుకుంటూ తిరుగుతుంది, ఆకలి వేసినప్పుడు ఆకలైందమ్మా అన్నం పెట్టమని కూడా అడగలేదు, ఇంటికి వచ్చి ఏడుస్తుంది, ఏడిస్తే అప్పుడు అన్నం పెడితే తింటుంది, హాయిగా నిద్రపోతుంది, ఇట్లా ఉన్నది అమ్మాయి పరిస్థితి. కనుక మీరు ఏదైనా పనులు చేయించుకోవాలంటే నెమ్మదిగా చెప్పి చేయించుకోండమ్మా, అన్యథా భావించవద్దు అని అంత మృదువుగా చెప్తూ కుమార్తెకి కూడా ఉపదేశిస్తుంది. ఎలా ఉండాలి, పతివ్రత అయినటువంటి కుమార్తె ఎలా ఉండాలి, అమ్మా నువ్వు ఇట్లా ఇట్లా ఉండాలి, ఎప్పుడైనా నీ భర్తకి ఆగ్రహం వస్తే ఆ మాటకి మాట నువ్వు అనద్దు, అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించు, అతడు గ్రామాంతరానికి వెళ్ళినప్పుడు నువ్వు అలంకరించుకొని తిరగవద్దు, ఇలా అనేకములైనటువంటి ధర్మాలను ఉపదేశిస్తుంది ఆ తల్లి. అవన్నీ ఆనుషంగికంగా ఉన్నాయి. ప్రధానమైనటువంటి కథని మనం చెప్పుకుంటూ ఉన్నాం గనక వాటిని వదిలివేస్తూ ఉన్నాం. అథ శివో మనిజో నిజమాయయా దివిజ గృహే దివిజమోదముపావహన్ ప్రథమహాజన ఏవ సమగ్రహీత్ సకల వర్ణమసౌ నిజ భాషిక. విద్యాధినాథుడు ఆయన యొక్క డమరుకము నుండే ఆ శబ్దజాలము అంతా మనకి ప్రాప్తించింది. 14 సార్లు ఆ డమరుకాన్ని వాయిస్తే ఐ ఉణు అరుళుకు ఏ ఓం ఐ ఔచు ఇవన్నీ కూడా ఆ డమరుక శబ్దములే, అవే అక్షరములుగా మనకి సంప్రాప్తమైనవి. అలాంటి విద్యాధినాథుడికి విద్యలు రావటంలో ఆశ్చర్యమే ఉంది. 1 సంవత్సరంలోనే సమస్త విద్యలు లౌకిక విద్యలన్నీ ఆయనకి కరతలామలకంగా వచ్చేసినాయి. రజసా తమసాప్యనాశ్రితో రజసా ఖేలన కాల ఏవహి సకలాధర సత్తమాత్మజ సకలాశ్చా పిలిపీర విందత. చిన్నప్పుడు పిల్లలు ఇదివరకు, ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చినాయి కానీ ఇదివరకు బజార్లలో ఆటలు ఆడుకుంటే ఆ దుమ్ము ధూళి ఒంటికి అంటుతూ ఉండేది. రజస్సు చేత ఆవరింపబడి ఆడుకోదగినటువంటి వయస్సులో రజస్సును ఆశ్రయింపబడనటువంటి స్వామిగా ఉన్నట్ట శంకర భగవత్పాదులు బాల్యంలో. ఆడుకుండేటప్పటికే పరిపూర్ణమైనటువంటి విజ్ఞానంతో ఉన్నారు ఆయన. ఖేలన అంటే ఆడుకుండే వయస్సులోనే సకలాధర సత్తమాత్మజ శివగురు సమస్త విద్యల్ని సమస్త కళల్ని అభ్యసించినటువంటి మహాత్ముడు ఆయన కుమారుడు. అలాంటి వాడు కావటం వల్ల సకల లిపులు కూడా ఆయనకి అత్యంత సులభంగా వచ్చినాయట. ఇలా వీళ్ళు తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉండగానే శివగురు సజరం స్త్రీ సమే శిశావమృత కర్మవశః సుతమోదిత ఉపనినీషిత సూనురపి స్వయం నహియమోస్య కృతాకృతమీక్షతే. 3వ సంవత్సరం వచ్చింది, ఇంకో 2 ఏళ్లలో ఉపనయనం చేద్దాం అబ్బాయికి అని శివగురువు అనుకుంటూ ఉండగానే యముడు మంచి చెడ్డ ఎప్పుడు ఆలోచించడు, ఆయన ఏ టైంలో శివగురువుని తీసుకొని వెళ్ళాలో ఆ టైంలో తీసుకొని వెళ్ళాడు. భగవత్పాదుల వారి 3వ సంవత్సరంలోనే పితృవియోగం కలిగింది స్వామివారికి. సామాన్యమైన విషయం కాదు. అసలు వాళ్ళు పాపం చాలా కాలం సంతానం లేక కుమారుడి యొక్క ముఖం చూస్తే చాలు అనేటువంటి ఆనందంలో ఉండేవాళ్ళు. ఆ ఆనందం కలిగింది కానీ ఆ కుమారుని యొక్క వృద్ధి, జగద్గురు పదాన్ని అధిరోహించి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినటువంటి మహాత్ముని యొక్క స్థితిని మాత్రం చూడలేకపోయినారు ఆ దంపతులు ఇద్దరు కూడా. తర్వాత జ్ఞాతులందరినీ పిలిపించి ఆర్యాంబ తల్లి 5వ ఏటనే ఉపనయనం చేయించింది, గురుకులానికి పంపించింది. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అంటాడు కాళిదాసు ఒక చోట. ఆ విద్యలన్నీ వారికి వెనకటి జన్మలోనే వచ్చినవో అన్నట్లుగా పొందినట వాటంతరవి వచ్చి ఆశ్రయించినట. అలానే గురువుల యొక్క ఆశ్చర్యానికి కారణభూతుడై తనతో సహపాఠులైనటువంటి వాళ్ళు ఎవరూ అందుకోలేనంతటి ఎత్తులో 1 దినములలోనే ఒక్కొక్క విద్యని సంపూర్ణం చేస్తూ వచ్చారు స్వామివారు. ఇక్కడ మొత్తానికి కలిపి ఒక శ్లోకం. వేదే బ్రహ్మ సమః తదంగ నిజయే గర్గ్యోపమః తత్కథా తాత్పర్యార్థ వివేచనే గురు సమః తత్కర్మ సంవర్ణనే ఆసీజ్యైమినిరేవ తత్వచనయప్రోద్బోధ కందే సమః వ్యాసేనైవ సమూర్తిమానివ నవోవాణి విలాసైరివృతః. వేదములు చతుర్ముఖ బ్రహ్మ నోట్లోంచి వచ్చినాయి. వేదములలో ఈయనతో పోలేవాడు ఎవరన్నా ఉన్నాడా అంటే బ్రహ్మని చెప్పచ్చుట. అలానే వేదాంగములైనటువంటి షడంగములు, వాటిలో ఈయనతో పోలదగినటువంటి ఒకే ఒక వ్యక్తి గార్గ్య మహర్షి. అలానే మీమాంస వేదార్థ ప్రతిపాదన చేస్తూ అందులో వచ్చేటువంటి శంకలని అన్నిట్లనీ నిరాసన చేయటానికి కారణభూతమైనటువంటి పూర్వమీమాంసా శాస్త్రంలో ఆ పూర్వమీమాంసా సూత్రములను రచించినటువంటి జైమిని ఈయనతో పోల్చదగ్గవారు. ఇక తత్వజ్ఞానాన్ని పొందింపజేసేటువంటి ఉత్తరమీమాంసా శాస్త్రం ఏదైతే ఉన్నదో దానికి పోరదగినటువంటి వ్యక్తి వ్యాసుల వారు ఒక్కరే సుమా అని క్లుప్తంగా మొత్తం స్వామివారి యొక్క చరిత్రని వారి యొక్క విద్యా వ్యాప్తిని చెప్తూ, అయితే బ్రహ్మచారిగా ఉండేటప్పుడు మధుకరం చేసుకోవాలి, రోజు నిత్యము సంధ్యావందనంతో పాటు అగ్నికార్యం చేసుకోవాలి. ఈ అగ్నికార్యం మధుకరం ఈ రెండూ కనుక ఒక వారం రోజులు చెయ్యకపోతే బ్రహ్మచారి అవకీర్ణి వ్రతం చరేత్తని అవకీర్ణి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని సంపన్నుడే స్వామివారు పూర్వాశ్రమంలో మరి తల్లిగారి దగ్గరికి వెళ్ళి రోజు అన్నం తిని రావచ్చు అది కాదు. ఎందరో తల్లులు ప్రేమగా ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించినందువల్ల వాళ్ళందరి యొక్క ఆశీస్సులు సంప్రాప్తమవుతాయి కనుక మధుకరానికి వెళ్ళారు. రోజు ఒక చోటకే వెళ్ళటం న్యాయం కాదు కనుక ఒకరోజు ఒక దరిద్ర బ్రాహ్మణ గృహం దగ్గరికి వెళ్ళారు తక్కిన సహాధ్యాయులు ఈయన అందరూ కలిసి. పాపం ఆవిడ చాలా వివేకవతి కానీ దారిద్ర్య బాధతో ఉన్నది. వీళ్ళందరూ వెళ్ళారు అక్కడ భవతి భిక్షాందేహి అమ్మా మాకు భిక్షను వేయవలసింది అని కోరారు. వీళ్ళందరికీ కాదు కదా వీళ్ళల్లో ప్రధానుడై బ్రహ్మవర్చస్సుతో తేజరిల్లుతూ ఉన్నటువంటి స్వామిని చూచింది. ఆనంద బాష్పాలు రాలుస్తున్నది కానీ కించబడుతున్నది, ఇంట్లో ఏమీ లేవు, భర్త ఏదైనా సంపాదించుకొచ్చి తీసుకొస్తేనే వండటానికి వీలు. అప్పుడు ఆ తల్లి పడేటువంటి బాధ మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. తమవోచత తత్ర సాదరం వటురవరియం గృహిణః కుటుంబిని కృతునోహి భవాదృశేషు ఏ వరివశ్యం ప్రతిపాదయంతితే. స్వామి నిజంగా నీలాంటి ఒటుకి ఎవరైనా ఏదైనా ఆతిథ్యం ఇవ్వగలిగితే వాళ్ళు నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు, ప్రస్తుతం ఆ పుణ్యఫలాన్ని పొంది తిరిగి నీకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళైతూ ఉన్నారు. విధినా ఖలు వంచితావయం వితరీతుం వటవేన శక్రుమః అపిభైక్ష్యమకించనత్వతో ధిగదం జన్మ నిరర్ధకం గతం. పరమాత్మ బ్రహ్మదేవుడు మానవసుట సంపత్తినేమీ ఇవ్వలేదు, కనీసం నీకు నేను ఆతిథ్యాన్ని కూడా సమర్పించలేకపోతూ ఉన్నాను, మా జన్మ నిరర్ధకమైనది అని తనని తను ఇతి దీనముదీరయంచసౌ ప్రదదావా మలకం వ్రతీందవే కరుణం వచనం నిశమ్య శోభ్యపవత్ జ్ఞాన నిధిర్దయార్ద్రధీ. ఇలా చెప్పి అయినా ఏమన్నా ఇంట్లో ఉన్నాయేమో వెతుక్కొస్తానని వెళ్ళింది ఇంట్లోకి. ఇంట్లో అంతా వెతికితే పచ్చి ఉసిరికాయ ఒకటి ఎండు ఉసిరికాయ ఒకటి కనిపించింది, అది తీసుకొచ్చి ఆయన జోలిలో వేసింది. ఆమె యొక్క ముఖవర్చస్సు ఆ దైన్య స్థితి తనకి ఆ ఉసిరికాయ వేయటం స్వామిని అంత చిన్న వయస్సులోనే మనస్సుని కలిచి వేసింది. అథకైట భజిత్ కుటుంబిని సమునిర్మురజిత్ కుటుంబిని పదచిత్రైర్నవనీత కోమలై మధురైరుపతస్థివాంస్తవైర్ద్విజదారిద్ర్యదశాని వృత్తయే. వెంటనే బీజాక్షరములతో కూడుకున్నటువంటి చక్కటి స్తవాన్ని లక్ష్మీదేవిని గురించి ప్రార్థించారు. దాన్నే మనం కనకామలక స్తోత్రం అని అంటూ కనకధారాస్తవం అని అంటూ ఉంటాం. అత్యద్భుతమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రాన్ని పఠించగానే అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైందిట. ఆవిడ ప్రత్యక్షమయ్యేటప్పుడు ఎట్లా ప్రత్యక్షమైందంటే అథకైట భజిత్ కుటుంబిని తటిదుద్దామని అంగకాంతిభి. మేఘంలో మెరుపులు కనిపిస్తే ఎట్లా ఉంటుందో అట్లా మెరుపులతో ప్రకాశిస్తూ వచ్చిందిట. సకలాశ్చ దిశ ప్రకాశయంచ చిరాదా విరభూత తద్గ్రత. ఎంతో కాలానికి కాదు స్వామివారు స్తుతించినటువంటి వెంటనే ప్రత్యక్షమైంది అమ్మవారు. అభివంజ సురేంద్ర వందితం పదయుగ్మం పురతః కృతాంజలిం లలితస్తుతిభిః ప్రహరిషిత తమువాచ స్మిత పూర్వకం వచః. లలితమైనటువంటి ఆ స్తుతి కనకధారాస్తవం ఏదైతే ఉన్నదో, తన పాదపద్మాలకి నమస్కరించి అట్లా స్తుతిస్తూ ఉన్నటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారిని చూస్తూ, విదితంతవత్ సహృద్గతం కృతమేభిర్న పురా భవే శుభం అధునామరపాంగ పాత్రతాం కథమేతే మహితామవాప్నుయు. నాయన, నీ హృదయంలో ఉన్నటువంటి భావన నాకు తెలుసు, వీళ్ళకి ఏదో సంపత్తిని కలిగించమని నన్ను ప్రార్థించావు నీవు. వీళ్ళకి సంపత్తి కలగటానికి వీళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం అణుమాత్రం లేదు, మరి నేను ఎట్లా ఇవ్వగలను? ఆ రోజుల్లో రికమెండేషన్లు ఇవ్వేమో, అందువల్ల ఇవ్వలేకపోతున్నదేమో అమ్మవారు, కనుక నన్నేం చేయమంటావు అన్నది. తల్లి, వాళ్ళు పూర్వజన్మలో సుకృతాన్ని చేసుకొని ఉండకపోవచ్చు, ఈ జన్మలో ఇప్పుడు నాకు ఇదిగో ఈ ఉసిరికాయ వేసింది, మరి దీన్ని పుచ్చుకొని నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే చేయి. అంటే అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్రుతే అని ధర్మశాస్త్రం. సామాన్యంగా ఇప్పుడు చేసింది ఇంకో జన్మలో అనుభవిస్తాం, కానీ అతి తీవ్రమైనటువంటి పుణ్యపాపముల యొక్క ఫలితాలను ఈ జన్మలోనే అనుభవిస్తాం. కనుక ఇంతకంటా ఉత్కటమైనటువంటి పుణ్యం ఏముంటుంది? సాక్షాత్ పరమశివుడు భవతి భిక్షాందేహి అని వస్తే అన్నపూర్ణాదేవి వేస్తూ ఉండేది, అర్ధాంగి అయినటువంటి అన్నపూర్ణాదేవి ఆయనకి భిక్ష. అలాంటి భిక్షబదులు ఆమలకాన్ని ఈవిడ వేసింది. ఇందువల్ల తనకి చేతకాని పరిస్థితి కనుక ఇక్కడ ఒక ధర్మసూక్ష్మాన్ని అయితే, ఎవరికైనా ఏదన్నా ఇచ్చేటప్పుడు ఒక ఉసిరికాయ ఇస్తే చాలు కదా అని ఒక అభిప్రాయం ఏమన్నా కలుగుతుందేమో. ఒక చిన్న చమత్కారమైనటువంటి ఒక కథతో మనం ముందరికి వెళ్దాం. ఒక వేద బ్రాహ్మణుడు ఇట్లానే, ఆయనకి ఏమీ లేదు, ఇల్లు మాత్రం పెద్దది, దొడ్లో తోటకూర వేశాడు, ఆయనకి దానగుణం ఉంది సహజంగా. రోజు ఆ బజార్న వెళ్ళేటువంటి బ్రాహ్మలు ఎవరన్నా కనిపిస్తూ ఉంటే వాళ్ళని పిలిచి రెండు తోటకూర కట్టలు చేతిలో పెట్టి దండం పెడుతుండేవాడు. ఈయనకి శక్తి లేదు, ఇవి అమ్ముకుంటే కాసినో కూసినో బియ్యం వస్తాయి, వాటిని ఇంట్లో వాడుకోవచ్చు, కానీ అట్లా ఆయనకి మనస్సు పుట్టలే, మనకి చేతయినంతవరకు మనం ఏదైనా దానం చేద్దామని అనుకున్నాడు. ఇలాంటి సద్వర్తనం వల్ల, ఆ పుణ్య లేశం వల్ల అతడు మహాసంపన్నుడిగా పుట్టుకొచ్చాడు. అంతవరకైతే బాగానే ఉండేది. ఆ మహాసంపన్నుడిగా పుట్టడమే కాక పూర్వజన్మ స్మృతి కూడా ఇతనికి కలిగింది. నేను అప్పుడు అంత దారిద్ర్యాన్ని అనుభవించాను, ఇప్పుడు ఇంత మహాసంపత్తిని పొందాను, ఈ తోటకూర దానం చేయటం వల్ల కదా ఇంతటి మహత్తరమైనటువంటి స్థితి వచ్చింది, కనుక ఇంకా విస్తారమైనటువంటి దానం చేద్దాము అని అనుకొని తనకి పెద్ద భూస్వామి, దాంట్లో ఒక 2 ఎకరాల అచ్చం తోటకూరే పెట్టి రోజుకు ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టి వాకిట్లో పెట్టి అందరికీ ఇస్తూ ఉండేవాడు. పోనీ ఇదైనా బాగానే ఉండేది. ఈయన ఇచ్చిన తర్వాత, స్వామి నమస్కారం, అంతవాణ్ణి ఇంతవాణ్ణైనాను, ఇంతవాణ్ణి ఎంతవాణ్ణి అవుతాను అని అడిగేవాడు. అంటే ఒక తోటకూర కట్ట ఇస్తేనే ఇంతటి వాణ్ణైనాను, ఇప్పుడు ఇంత తోటకూర దానం చేస్తున్నాను కదా, మరి దీనివల్ల ఎంతటి మహత్తరమైనటువంటి ఫలితం వస్తుందో చెప్పమని ఆయన హృద్గతం. ఇది ఎవరికి తెలుస్తుంది? ఇతడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది కనుక ఇతడు మాట్లాడుతూ ఉన్నాడు. పరమాత్మ గ్రహించాడు, అయ్యో మంచివాడు ఇట్లా పాడైపోతున్నాడే అని అనుకొని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆయనకి కూడా తోటకూర కట్టలు ఇచ్చి ఈ మాట అడిగాడు, అంతవాణ్ణి ఇంతవాణ్ణి అయినాను, ఇంతవాణ్ణి ఎంతవాణ్ణి అవుతాను అని. నాయన, అంతవాడివి ఇంతవాడివి అయినావు కదా, ఇంతవాడివి అంతవాడివి అవుతాడు అన్న. ఆనాడు నీకు ఏమీ లేని దశలో నీవు తోటకూర దానం చేసినందువల్ల మహత్తరమైనటువంటి ఫలితం వచ్చి ఈ స్థితికి వచ్చావు. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి గోదాన భూదానాదులన్నీ చేయగలిగిన సమర్థత కలిగిన కుటుంబంలో పుట్టిన నీవు కేవలం తోటకూరతో మాత్రమే ఈ ఫలితాన్ని పొందాలి అని అనుకోవటం ఎంత మోక్షం. కనుక ఇప్పుడు ఇట్లానే దానం చేస్తూ ఇంకా ఏ దానాలు చేయకుండా ఏ ధర్మాలు చేయకుండా ఉంటే తిరిగి నీకు అదే స్థానం ప్రాప్తిస్తుంది సుమా. అంటే తన యొక్క అర్హతని అనుసరించి దానం అనేది. ఈవిడికి ఇంట్లో ఏమీ లేనటువంటి పరిస్థితిలో కూడా ఆ ఒటు ఆయన పరమశివుడని తెలియదు ఆవిడికి, తెలియకనే దానం చేసింది, తెలియక నిప్పును దొక్కినా కాలుతుందిగా. అలాంటి మహాత్ముడికి దానం చేసినందువల్ల సత్ఫలితం ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది, వచ్చింది కూడా. కనకామలకైరపూరయ జనతాయ హృదయంచ విస్మయై. అక్కడి నుంచి సరే నాయన నీ కోరిక తీరుస్తానని అమ్మవారు బంగారపు ఉసిరికాయల్ని ఆ ఇంట్లో ఆ ప్రాకారం లోపల మొత్తం వర్షించింది. ఆ కనకామలకములు అంటే బంగారు ఉసిరికాయలతో ఇల్లు ఆశ్చర్యముతో కాలడి ప్రజల యొక్క హృదయములు నిండినేట. ఇది అక్కడ. అయితే ఈ కనకధారాస్తవం చాలా అత్యద్భుతమైనది. మనకేదైనా చికాకులు అవి ఏర్పడ్డప్పుడు అంతా 17 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో దాదాపు ఒక 10 శ్లోకాల దాకా అమ్మవారి యొక్క దృష్టిపాతాన్ని అర్థించారు స్వామివారు. అంగం హరే పులకభూషణం ఆశ్రయించి ఇత్యాదిగా ఉన్నటువంటి ఆ శ్లోకాలలో చాలా అత్యద్భుతమైనటువంటి వర్ణన కనిపిస్తుంది. అయితే అన్ని శ్లోకాలు ఇప్పుడు మనము చెప్పుకోలేకపోయినప్పటికీ ఒకటి రెండు అన్నా మనం స్మరించుకోవటం అనేది వైధం కనుక ఒకటి రెండు శ్లోకాలు చదువుకుందాం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి మృంగంగనైవ వకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపంగళీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. తమాల వృక్షం నల్లగా ఉంటుంది. ఆ తమాల వృక్షం పూసినప్పుడు తమాషగా ఉంటుంది. విష్ణుమూర్తి అలా ఉన్నట్ట అమ్మవారు సన్నిహితంగా ఉన్నది, అప్పుడప్పుడు క్రేగంటితో చూస్తూ ఉన్నది. ఆయనకి పులకాంకురాలు ఏర్పడుతూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ వర్ణన చేస్తూ స్వామివారు అంటున్నారు, ఆయన తమాల వృక్షం పూజిన తమాల వృక్షం చుట్టూరుత ఆడు తుమ్మిదలు తిరుగుతూ ఉంటే అలా నీ యొక్క దృష్టిపాతం విష్ణుదేవుని యందు కలుగుతూ ఉన్నది తల్లి. అలాంటి నీ యొక్క దృష్టిపాతాన్ని నా యందు ప్రసరింపచేయవలసింది. తన కోసం కాదు, ఈ దరిద్ర బ్రాహ్మణుని యొక్క దరిద్ర బ్రాహ్మణి యొక్క దారిద్ర్య నివృత్తి కొరకు స్వామివారు అడుగుతూ ఉన్నారు. దృష్టి ప్రసారాన్నే ఎక్కువగా అడగటం జరుగుతుంది దీంట్లో. బాహ్వంతరే మురజిత శ్రితకౌస్తుభేయ హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావ హతుమే కమలాలయాయాః. ఎవరికన్నా ఏదన్నా ఇప్పించాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప సాక్షాత్ మహావిష్ణువు కూడా ఏం చేయలేడు. కామప్రదా భగవతోపి, భగవంతుని యొక్క కోరికని తీర్చడానికి కూడా ఇవిడే కారణం అవుతూ ఉన్నది. అట్లాంటి నీ యొక్క కటాక్షములు ఏవైతే ఉన్నాయో ఆ కటాక్షములు అంటే చూపులు మాకు కళ్యాణాన్ని ఇచ్చుగాక. ఈ హృదయంలో ఆయనకి కౌస్తుభం అనేటువంటి మణి ఒకటి ఉన్నది. హారావళీవ హరినీలమయీ విభాతి, ఆ శ్రీదేవి యొక్క కనుగుడ్లు నల్లగా ఉన్నాయి. వాటి ప్రసారం వల్ల ఈ కౌస్తుభమణి కూడా ఇంద్రనీలమణి వల్ల మెరిసిపోతూ ఉన్నది. అలాంటి నీ యొక్క కడగంటి చూపుని నా ఎందు ప్రసారం చేయవలసింది తల్లి. గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ తస్యై నిమస్త్రిభువనైక గురుస్తరుణ్యై. అయితే ముగ్గురు దేవతలుగా కనిపిస్తారు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి. మనకి సప్తశతి కనుక చివరి అధ్యాయంలో చూసుకుంటూ ఉంటే ప్రధాన దేవత ఎవరు అంటే లక్ష్మీదేవిని. ఆవిడ యొక్క విభూతులే తక్కిన వాళ్ళందరూ అని కూడా అక్కడ చెప్తారు. అదే విషయాన్ని ఇక్కడ స్వామివారు స్తుతిస్తూ ఉన్నారు. ఒకచోట నీవే సరస్వతీదేవిగా, ఒకచోట నీవే లక్ష్మీదేవిగా భాషిస్తూ ఉన్నావు. ఒకచోట శాకంబరి అనేటువంటి ఒక అవతారాన్ని ధరించి అందరికీ కూడా సస్యశ్యామలంగా అందరికీ భుక్తికి ఇబ్బంది లేకుండా కరువు రోజుల్లో కూడా నీవే వాళ్ళందరినీ ఆదుకుంటున్నావు. శశిశేఖర వల్లభేతి, శశిశేఖరుడైనటువంటి పరమాత్మ పరమశివుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి భార్యగా నీవే కనిపిస్తూ ఉన్నావు. సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ జన్మాజ్యశేత ఎతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంచి అభిసంభిషింతి. ఇది శృతి, తైత్రీయ శృతి. అంటే పరమాత్మ ఎవరు అంటే ఎవరి నుండి సమస్త జగత్తు వస్తున్నదో, ఎవరిని ఆధారముగా చేసుకొని సమస్త జగత్తు కూడా స్థితిని పొందుతూ ఉన్నదో, ఎవరి ఎందు లీనమవుతున్నదో అదే బ్రహ్మము అని బ్రహ్మలక్షణం చెప్పారు 2వ సూత్రంలో 2వ అధికరణంలో బాదరాయణుల వారు. అంటే బ్రహ్మ అనేది నపూంసకలింగం అండి, పురుష పర్యాయ పదంగా వారింది కాదు, అప్పుడు బ్రహ్మ అవుతుంది. త్రిమూర్తులలో ఒకడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మని చెప్పదలుచుకున్నప్పుడు బ్రహ్మ బ్రహ్మాణో బ్రహ్మాణ ఇది నపూంసకలింగ బ్రహ్మ, బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి అంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మగా చెప్పబడ్డది, అదే శ్రీ విద్యగా చెప్పబడ్డది. అదే విషయాన్ని సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయ, సృష్టి స్థితి లయములలో మూడింటిలో కూడా ఉన్నటువంటి దానవు, ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేకపోవడం కాదు. బ్రహ్మ అనేటువంటి రూపాన్ని ధరించినప్పుడు పరమాత్మ సృష్టి మాత్రమే ఆయన కర్తవ్యం, స్థితి మాత్రానికి మరొక రూపాన్ని ధరిస్తున్నాడు, లయానికి మరొక రూపాన్ని ధరిస్తున్నాడు. అట్లానే ఈ మూడు రూపాలని ధరిస్తూ ఉన్నటువంటి దానవు మూడిట్లల్లో కూడా మూడు సమయాలలో చలనం లేకుండా ఉన్నటువంటి దానవు గనక అట్లాంటి నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్తూ కమలే కమలాక్షవల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయమాం అకించనానాం ప్రథమం పాత్రమ కృత్రిమందయా. చిట్ట చివరికి అంటున్నాడు స్వామి, అమ్మవారి పేర్లలో కమల అని ఒక పేరుంది. కమలాక్షవల్లభే పుండరీకాక్ష 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 అని మహావిష్ణువుని స్మరించుకుంటూ ఉన్నాం. అంటే కమలమూల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, దీంట్లో ఏమైనా విశేషం ఉందా? ఆ కమలములు వికసించిన కమలములే అక్కడ ఉపమేయములు, ఉపమానములు. అంటే ఎప్పుడూ సమస్త జగత్తుని ఆర్ద్రముగా పరిశీలిస్తూ ఉన్నటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు ఆ కటాక్ష వీక్షణాలు మనకి కమలాలి. కనుక అట్లా కమలాక్షవుడు అయినటువంటి మహావిష్ణువుకి నీ వల్లభవుగా ఉన్నావు, భార్యగా ఉన్నావు తల్లి. కరుణాపూరతరంగితైరపాంగై నీ యొక్క దృష్టి కరుణతో కూడి నా ఎందు ప్రసారం కావాలి తల్లి. అవలోకయమామకించనానాం ప్రథమం, ఎందుకు ఏం నిన్ను చూడాల్సినటువంటి అవసరమే ఉందంటావా? ఏమీ లేనటువంటి వాళ్లల్లో నేను ప్రథముణ్ణి, నిన్ను ఆశ్రయించినటువంటి వాణ్ణి, పాత్రుణ్ణి, సుపాత్రుణ్ణి, కనుక నన్ను నీవు అనుగ్రహించవలసిందే అని మధ్యలో చాలా శ్లోకాలున్నాయి. మనం అక్కడొకటి అక్కడొకటి మనం చదువుకోవటం జరిగింది. ఈ ప్రకారంగా స్తవం చేసిన తర్వాత ఆవిడ యొక్క దారిద్ర్యం అని దివికల్పతరురు యథా తథా భువి కళ్యాణ గుణో హి శంకర సురభూసురయోరవిప్రియ సమభూదిష్ట విశిష్ట వస్తుదః. స్వర్గలోకంలో కల్పవృక్షం ఉన్నది, చింతామణి ఉన్నది, ఏవి కావాలంటే అవి వస్తాయి. వశిష్ఠుడి దగ్గర హోమధేను ఉన్నది, దానివల్ల కూడా అన్నీ వస్తాయని అనుకుంటారు. కానీ ఈ భూలోకంలో కల్పతరువుగా శంకర భగవత్పాదుల వారే కనిపించారట ఆ రోజుల్లో. ఇక ఆ మూర్తి కూడా అంత చిన్నతనంలోనే ఎంతో సుందరంగా చాలా అత్యద్భుతంగా ఉండేదిట. సరహస్య సమగ్ర ఉపమాన కథా ప్రసంగమప్య సహిష్ణు శ్రియమన్వభజ్యత. బలాని వారితో పోల్చవచ్చు భగవత్పాదుల వారిని, బాగా అందగాడు ఎవరైతే ఉన్నాడో అతడితో పోల్చవచ్చు అని ఉపమానం చెప్పటానికి కూడా అవకాశం లేకుండా అంతటి శోభ కలిగినటువంటి ఆ మూర్తి చేరిస్తూ ఉన్నది. అదే దీని తర్వాత అధ్యాయంలో వస్తుంది. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుల్లోకాన్నుభవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినః మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూప. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. సతీదేవి వియోగానంతరము పరమశివుడు దక్షిణామూర్తిగా ఆ వటవృక్షం కింద కూర్చొని మహర్షులు, సనకాది మహర్షులందరికీ కూడా తత్వజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. వాళ్ళకి వాచ్యంగా పెద్దగా చెప్పాల్సిందేం లేదు, సూచన చేస్తే అందుకోబోతారు. చిత్రం వడతరోరమూలే వృద్ధా శిష్య గురుర్యువ గురుస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. వటవృక్షం కింద కూర్చొని మౌనంతోనే వాళ్ళకి తత్వజ్ఞానాన్ని కలిగించారు. ఎలా కలిగిస్తారు మౌనంతో అని అంటే చిన్ముద్ర ప్రదర్శన ద్వారా అన్నాడు. ఏమిటి చిన్ముద్రలో ఉండేటువంటి విశేషము అంటే, తత్వమసి మహావాక్యం ఏదైతే ఉన్నదో తత్ ఆ పరబ్రహ్మము పరమేశ్వరుడు, త్వం నీవు అసి ఒకటే. మీరిద్దరూ నేను జీవుణ్ణి ఆయన పరమాత్మ అని అనుకుంటున్నావు, కానీ ఇది తప్పునైనా దీని గురించి కొంచెం తర్వాత ఎప్పుడైనా విషయం తర్వాత చాలన చేస్తాను, ఇప్పుడు క్లుప్తంగా చెప్తున్నాను. అని మహావాక్యం. ఇవే నాలుగు మహావాక్యాలు కూడా ప్రతిపాదిస్తాయి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ, బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి నాలుగు మహావాక్యాలు కూడా ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. దీన్ని వాక్యంగా నోటితో చెప్పకుండానే చిన్ముద్ర ప్రదర్శన ద్వారా అందరికీ గుర్తు చేస్తూ ఉన్నట్ట స్వామి. ఎవరు? దక్షిణామూర్తి. ఎట్లా చేస్తాడు అంటే సత్వరజస్తమో గుణాలండి, వీటితో జీవుడు మమేకమైనంత వరకు నేను జీవుడినే అనుకుంటాడు. వీటిని వదిలి అసలు నా యొక్క తత్వము పరతత్వమే సుమా తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని అనుభవంలోకి ఎప్పుడైతే తెచ్చుకున్నాడో అప్పుడు ఇవి ఊరికే పోతాయి. వీటిలో కలవకుండా జీవుడు ఎప్పుడైతే ఇతరికి వచ్చాడో తన యొక్క నిజస్థితిని పొందుతూ ఉన్నాడు. కనుక చిన్ముద్ర ప్రదర్శన ద్వారా మౌనంగానే అక్కడ ఉండేటువంటి మహర్షులందరినీ తరింపజేస్తున్నాడు స్వామి. అయితే వాళ్ళు తరిస్తారు, బాగానే ఉంది. భూలోకంలో పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. భవదవ శిఖా తాప పాపచ్యమానాన్ను, భవం అంటే సంసారం. సంసారం అనేటువంటి మహాగ్నిలో ఇప్పుడు ఎట్లా అయితే వైశాఖ మాసంలో మనం బయటకు వస్తే ఎండల్లో ఎంత తాపాన్ని పొందుతున్నామో, సామాన్య మానవులందరూ కూడా అజ్ఞానము అనేటువంటి చీకటిలో మునిగిపోయి ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికములైనటువంటి మూడు రకాలైనటువంటి తాపము చేత తాప పాపక్ష్యం, బాగా మనం ఏదో వేయిస్తి ఉంటాం ఫ్రై అంటారే, అట్లా ఉడికిపోతూ ఉన్నారు జనం. అనేక బాధలు, సుఖాభాసే, మొత్తం ఉండేది దుఃఖమే ఆద్యంతాల్లో ఉండేది. గమనించండి, పుట్టినప్పుడు దుఃఖంతోనే పుట్టుతున్నాడు, గతించేటప్పుడు తనే కాక తన వాళ్ళనందరినీ దుఃఖింపజేస్తూ వెళ్ళాడు. ఆద్యంతాలలో దుఃఖమే ఉన్నప్పుడు మధ్యమును మాత్రమే ఉంటుంది, సుఖాభాసమే తప్ప సుఖం కాదు. ఈ దుఃఖానికి కారణం ఏమిటి? నేను జీవుణ్ణి అని అనుకోవటం, నేనే శరీరిని, ఈ శరీరం నాదే, నేనే బలాన్ని శంకర శర్మను, ఇట్లా అనుకోవటం. ఇట్లాంటి వాళ్ళనందరినీ తరింపజేయటానికి అజ్ఞానాంతర్గహనపతితాన్ను, అజ్ఞానము అనేటువంటి మహారణ్యంలో ఉండి పెద్ద దవాగ్నిలో బాగా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. ఆత్మవిద్యోపదేశేత్రాతుల్లోకాన్ను, తత్వోపదేశము ద్వారా వాళ్ళనందరినీ రక్షించడానికి ముక్త్వా మౌనం వట విటపినః మూలతో నిస్తరంతి నిష్పతంతి, ఇక మౌనంగా ఉంటే వీళ్ళకి ఉపదేశం చేయడం సాధ్యం కాదు, ఇంకా ఇక్కడ నేను కూర్చోటం కాదు, వాళ్ళనందరినీ తరింపజేయాలని దయార్ద్ర హృదయుడు భోళాశంకరుడైనటువంటి దక్షిణామూర్తి. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, ఆ మూర్తి శంకరుడిగా కాలడి గ్రామంలో తిరుగుతూ ఉన్నట్ట అలాంటి స్వామి అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. సమస్త విద్యల్ని కూడా అక్కడ అధ్యయనం చేశారు. ఇక్కడ మన స్వామిని మనం ఒక్కసారి మనస్సులో చూచుకుంటే శంకర భగవత్పాదాచార్యుల వారిని, ఒక చేతిలో పుస్తకం ఇట్లా పట్టుకొని ఉంటారు, ఇట్లా చిన్ముద్ర ప్రదర్శన చేస్తూ ఉంటారు. దీనికి విద్యారణ్య మునీంద్రులు ఒక చక్కటి ఉపమానం చెప్పారు. ఇక్కడ ఆ శ్లోకాన్ని దాన్ని చూసుకుందాం. ఆదాయ పుస్తక వపు శృతిసారమేక హస్తేన వాదికృత తద్గత కంటకానాం ఉద్ధారమాచ్యయ ఉద్ధారమారచయతీవ విబోధముద్రాం ఉద్విభ్రత నిజకరేణ పరేణ యోగి. యథార్థంలో భగవత్పాదుల వారు ఈ చేత్తో గ్రంథమును గ్రహించి ఈ చేత్తో చిన్ముద్రా ప్రదర్శన చేసి ముక్తులు చేయడానికే ప్రయత్నిస్తారు. అదే అక్కడ ఉన్నటువంటి యథార్థమైనటువంటి తత్వం. విద్యారణ్యస్వామి వారు ఇక్కడ దీన్ని ఎట్లా అలంకరించారంటే, ఈ చేతిలో ఉన్నవి శృతులు, వేదాంత భాగములు. ఈ వేదాంతములకు అపవ్యాఖ్యానాలు ఇతర బౌద్ధాది మతానుయాయులైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి దురుక్తులు ఏవైతే ఉన్నావో అవన్నీ ముళ్ళగా గుచ్చుకొని ఉన్నాయట. అంటే ఆ శృతి యొక్క యథార్థతత్వము తెలియకుండా అపమార్గంలో. ఉప్పలూరు గణపతి శాస్త్రి గారు ఒకసారి కొల్లూరు సభలో ఒక చిన్న చెణుకు విసిరారు. ఈనాడు వేదార్థాలు ఇట్లా ఉంటున్నాయని అపహాస్యం చేస్తూ ఒక ఆయన అక్కడ అధ్యక్షుడిగా కూర్చున్నట్ట లౌకికుడే, ఇంకో లౌకికుడు వచ్చి వేదార్థం చెప్తున్నాడు. కొంచెం సన్నగా చినుకులు పడుతున్నాయట. ఆయన ఈ పురుష సూక్తం చెప్తూ నశ్యం పీల్చాట. ఇంతలో పట్టున తుమ్ము వచ్చింది. ఈ పురుష సూక్త వ్యాఖ్యానం ఆయన చేస్తూ ఏతావా నస్య మహిమ అని చెప్పాట. ఇప్పుడు నాకు తుమ్ము వచ్చిందండి, ఈ తుమ్ము కారణం ఏమిటో తెలిసిన ఈ నస్యమే. ఇదే విషయం వేదంలో కూడా చెప్పబడి ఉంది. సరే, ఈయన ఉపన్యాసం అయింది. పక్కనే అధ్యక్షుడు తర్వాత ఈయన ప్రసంగాన్ని మొత్తాన్ని సమీకరించి ఆయన పైన చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక వారు రావు గారు చెప్పారు నస్యమహిమ అని. నస్యమహిమే కావచ్చు, కానీ అంతకంటే మరొక విశేషం ఉంది. ఏతావా నస్యమహిమ అని చెప్పాట ఆయన. ఇప్పుడు ఈయనకి జలుబు చేసింది, జలుబుకు కారణం ఈ వాన కనుక ఏతావానస్య మహిమ అని. ఇవన్నీ వేదంలోనే ఉన్నాయండి అని సమాధానం. ఏమన్నా సందర్భశుద్ధి ఉన్నదే. ఏతావాన్ను అస్య మహిమ, అస్య పరమాత్మన మహిమ ఇంత గొప్పది, ఆ పరమాత్మ యొక్క మహిమ అనే అసలు తాత్పర్యం ఉంటుంది. ఇట్లా వికృతార్థాల్ని తీసుకొని ఎక్కడికెక్కడికి ఏదోటి గణపతి కనుక శ్రీ రఘురామచారు తులసీ దళదామ అన్నదానికి అర్థం చెప్పినట్టుగా చెప్పుకోబోతూ ఉంటే చాలా అనర్థాలు కలుగుతాయి. కనుక స్వామివారు ఏం చేస్తున్నారట అంటే, చిన్ముద్రా ప్రదర్శన ద్వారా జ్ఞానబోధ చేయటమే కాక అజ్ఞానులైనటువంటి ఇతర మతస్థులు ఏవైతే శృతులకి అపార్థాలని చెప్పటం అనేటువంటి ముళ్ళని గుచ్చుతూ ఉన్నారో, ఆ ముళ్ళన్ని తీసేస్తే శుభ్రంగా శృతిమాత హాయిగా నిద్రపోతుంది. అందుకని ఈ రెండు వేళ్లతో మనం ముళ్ళు తీయాలని అంతే చేస్తాం. ఈ రెండు వేళ్లతో ఒక్కొక్క ముళ్ళు పీకి అవతల బారేస్తూ ఉన్నారట. అది ఈ ముద్రలో తాత్పర్యమని విద్యారణ్య మునీంద్రులు స్వామివారి యొక్క ఆ రూపాన్ని అంత చక్కగా ఇక్కడ మనకి చూపించారు. ఆదాయ పుస్తక వపు శృతి సారమేక హస్తేన వాదికృత తద్గత కంటకానం. ఇతర భేదవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద చేసినటువంటి ఆక్షేపాదులే అక్కడ కంటకములు అంటే ముళ్ళు. ఉద్ధార మా రచయతీవ, ఆ ముళ్ళని పీకి పారేస్తున్నారో అన్నట్లుగా చిన్ముద్రా ప్రదర్శన చేస్తున్నారట స్వామివారు. విబోధముద్రాం ఉద్బోధతో నిజకరేణ పరేణ యోగి. అక్కడి నుంచి స్వామివారి యొక్క వర్ణన ఎంతో అత్యద్భుతంగా చేస్తారు. రెండు మూడు చోట్లలో వస్తుంది వర్ణన, దాంట్లో ఒకటి రెండు శ్లోకాలు మాత్రమే మనం చెప్పుకున్నాం. రుచిరా తదురస్థలీబభ వరరస్ఫాల విశాల మాంసర ధరణీ భ్రమణోదితశ్రమాత్ పృథుషయ్యేవ జయశ్రియాశ్రిత. భగవత్పాదుల వారు మూడు పర్యాయాలు ఆసేతు సీతాచలం పర్యటించి భేదవాదులందరినీ కూడా ఖండించి చిట్ట చివరికి మనం శంకర జయంతి నాడు చెప్పుకోబోతూ ఉన్నాం కాశ్మీరంలో ఉండేటువంటి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. జయనికేతనం ఎగరవేశారు, వారికి అపజయం అనేది ఎక్కడా లేదు. ఆయన ఈ వక్షస్థలం చాలా విశాలంగా ఉన్నదిట. వ్యాఖ్యాత రాస్తాడు, ఒక పెద్ద కవాటంలాగా ఉన్నది, విశాలంగా ఉన్నది. ఎందువల్ల ఇంత విశాలంగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, విద్యారణ్యస్వామి వారు అంటారు ఇక్కడ, మరి ఆసేతు సీతాచలం తిరిగి వస్తున్నది ఆ జయలక్ష్మీదేవి, ఎంతసేపని పరిభ్రమిస్తుంది, కొంతసేపన్నా విశ్రాంతి తీసుకోవాలి కదా. ఆ విశ్రాంతి తీసుకోవడానికి తగినటువంటి ఏర్పాటు ఉండాలి కనుక భగవత్పాదుల వారి యొక్క ఉరస్థలము అక్కడనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది అని ఇక్కడ వర్ణన చేస్తారు. ధరణీ భ్రమణోదితశ్రమాత్ పృథుషయ్యేవ, ఇంత దూరం తిరిగి వస్తూ ఉన్నది జయలక్ష్మి. తిరిగినప్పుడు శ్రమ కలుగుతుంది, అమ్మవారికే కాదు మనకైనా శ్రమ కలుగుతుంది కదా. మరి ఆ శ్రమ కలిగినటువంటి అమ్మవారు కాసేపు సేద తీరాలి అంటే సర్వజ్ఞుడైనటువంటి పరమశివుని యొక్క ఉరస్థలం మీదనే ఆవిడ సేద తీరుతుంది సుమ. ఇట్లా ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తూ ఆయన యొక్క ఈ కంఠం శంఖం వలె తెల్లగా, అసలే శుద్ధ స్ఫటిక సంకాశం. మనం పొద్దున్నే చెప్పుకుంటూ ఉంటాం కదా స్వామి యొక్క వర్ణన, స్ఫటిక ఛాయతో విలసిల్లుతూ ఉన్నాడు స్వామి. అయితే ఆ కంఠాన్ని శంఖంతో పోలుస్తారు మామూలుగా, దాన్నే సమరాజత కంఠకంబురాట్ భగవత్ పాదమునేరి యదుద్భవ నినద ప్రతిపక్ష నిగ్రహే జయశంఖధ్వని తామవిందత. భారతయుద్ధం జరిగేటప్పుడు పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ అని మొట్టమొదట్లోనే చెప్తారు ఆయా శంఖముల యొక్క పేర్లు. అంటే విజయానికి చిహ్నం శంఖ నినాదం అనేది. భగవత్పాదుల యొక్క ఈ కంఠమే ఒక శంఖంగా ఉన్నదిట. ప్రతిపక్షుల యొక్క నిగ్రహంలో విజయఘోష చేస్తూ ఉంటుందిట ఆ కంఠం, శంఖతుల్యమైనటువంటి కంఠం. ఇక ఈ కపోలములు, ఈ దవడలు ఇవన్నీ కూడా చక్కగా నిగ 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 మెరుస్తూ ఉన్నాయిట. తెల్లటి స్వామి, ఆ స్వామి యొక్క కపోలములు నిగ నిగ మెరుస్తూ ఉన్నవి. ఎట్లా ఉన్నాయంటే అద్దాల వలె మెరిసిపోతూ ఉన్నాయిట. ఎందువల్ల ఇంత సౌందర్యం స్వామికి అక్కడ? ఆయన ఎడిజరీ సన్యాసి, మళ్ళీ తర్వాత వివాహం చేసుకునేవాడు కాదు, అందరికీ అదే ఉపదేశించినటువంటి మహాత్ముడు అని అంటే ఇక్కడ ఒక తమాషగా చెప్తారు. సుఖపోలతలే యశస్విన సుషుభాతే సితభానువర్చస వదనాశ్రిత భారతీ కృతే విధి సంకల్పిత దర్పణావివ. ఎందువల్ల అంత అందంగా ఆయన యొక్క కపోలములు ఉన్నవిట అంటే, అవి కపోలములు అని మీరు అనుకుంటున్నారు పొరపాటు, సరస్వతీదేవి ఆయన యొక్క వాక్కు మీద నృత్యం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు నృత్యం చేస్తూ ఉన్నప్పుడు ఆభరణాల యొక్క వ్యత్యాసం కానీ లేకపోతే కొద్దిగా చెమట పట్టడం కానీ ఉంటే దీన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి ఎక్కడికన్నా పోయి గ్రీన్ రూమ్లోకి వెళ్ళి బాగు చేసుకొని రావాలి. నిరంతరము ఆయన వాక్కులో నృత్యం చేస్తూ ఉన్నటువంటి సరస్వతీదేవి తన యొక్క ప్రతిబింబమును చూచుకోవడానికి దూరంగా ఉంటే కష్టమని బ్రహ్మదేవుడు ఇక్కడ అద్దాల్ని అమర్చాట స్వామివారికి. అంటే ఆ రచించినటువంటి రచయిత మాధవ విద్యారణ్యస్వామివారు, ఎంతటి మహత్తరమైనటువంటి పాండిత్యం ఉన్న వ్యక్తో ఆయన మరి వర్ణన చేస్తూ ఉన్నారంటే ఇట్లాంటి వర్ణనలే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. శివుడికి ఈయనకి మరి శివావతారం అంటున్నారు కదా, ఏమన్నా భేదం ఉందా అని అంటే భేదం ఉన్నదయ్యా. అమునా క్రతవ ప్రసాదితా క్రతు విభ్రంశకరస్స శంకర ఇయమేవభిధానయోర్జిత స్మరయో సర్వవిదోర్బుధేర్జయో. కొన్ని చోట్లలో మాత్రం వీళ్ళిద్దరికి ఏమీ భేదం లేదు. ఆయన మన్మధుణ్ణి జయించాడు, అయినా ఆయన వివాహం చేసుకున్నాడు. ఈయన మన్మధుణ్ణి జయించాడు, ఈయన వివాహం చేసుకోలేదు, సన్యాసి అయినారు. కానీ ఒకటి మాత్రం తేడా ఉంది, ఈయన అధర్మము బాగా వెలసిన్నతున్న దశలో అన్ని చోట్లలో ధర్మ మార్గాన్ని, యజ్ఞయాగారి క్రతువుల్ని ప్రోత్సహించి అవన్నీ జరిగేటట్టుగా ఈయన చూశాడు. అమునా శంకరేణ, ఈ శంకర భగవత్పాదుల వారి చేత క్రతవ ప్రసాదితా, సమస్త క్రతువులు కూడా నిర్వహింపబడ్డాయి. క్రతు విభ్రంశకరస్స శంకర, ఆ పరమశివుడున్నాడే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు, అది వీళ్ళిద్దరికి తేడా సుమా అని ఒక శ్లోకంలో పద్మోక్తిగా చక్కగా చెప్తూ ఉన్నారు. నవభూవ పురాతనేషు సత్సదృశో నాద్యతనేషు దృశ్యతే భవితాకి మనాగతేషు వా నను మేరు సదృశో యథాగిరి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇతపూర్వం ఎవరన్నా ఉన్నారా? లేరు. భవిష్యత్తులో ఎవరన్నా ఉంటారా? నమ్మకం లేదు. అదేమిటండి భవిష్యత్తులో ఉండరని అంత ఘంటాపథంగా ఎట్లా చెప్తున్నావు? ఎట్లా ఉంటారండి? మీరు పర్వతానికి సమానమైనటువంటి మరొక పర్వతం ఉంటుందా? ఉండదు కదా. అందుకని ఎవరు ఉండరు సుమా అని ఘంటాపథంగా ఇక్కడ చెప్పేసి ఆ భగవత్పాదుల వారి యొక్క వర్ణని చాలా 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 చాలా. చంద్రుడు అందరికీ ఆప్యాయనాన్ని ఇస్తాడు, చంద్రకిరణములు సోకినంతనే అందరికీ ఆనందం కలుగుతుంది. ఆయన క్షీరసముద్రంలోంచి పుట్టుకొచ్చాడు. నిన్న ఎవరో అడిగారు నన్ను, అత్రిపుత్రుడా క్షీరసముద్రంలోంచి? రెండు రెండు యథార్థమే, దాంట్లో ఏమి సందేహం లేదు. అయితే పరిశుద్ధ కథాసు నిర్జితో యశశాదస్య కృతాంకన శశి. ఎవరు పరిశుద్ధులు? శంకర భగవత్పాదుల వారా లేక చంద్రుడా అని ఒక విజగిత్స వస్తే చంద్రునకు ఒక మత్స ఉన్నది, ఆ మత్స్యని గురించి అనే కదా. ఇప్పటికీ మనం పౌర్ణమి నాడు చూసినా మధ్యలో కొద్ది మత్స కనిపిస్తుంది. మత్స లేనటువంటి వారు భగవత్పాదుల వారు కనుక ఈయనే పరిశుద్ధుడు అని జనమంతా అని అనుకుంటూ ఉంటే, అయ్యో నాకు మత్స ఉంది కదా, ఈ మత్సని కడుక్కుందామని చెప్పేసి క్షీరసముద్రం దగ్గరికి వెళ్ళి ఇంకా మునుగుతూనే ఉన్నట్ట, తేలుతూనే ఉన్నట్ట చంద్రుడు. పరిశుద్ధ కథా సునిర్జితో యశసాదస్య కృతాంకన శశి స్వకళంక నివృత్తయే ధునాపి అధునాపి. ఈనాటికి కూడా మునిగి తేలుతూ ఉన్నాడు. ఉదథౌ మజ్జతి సేవతే శివం, ఆ పరమశివుణ్ణి సేవిస్తూ ఉన్నాడు అని. ఇంతవరకు స్వామివారి యొక్క వర్ణన సంపూర్ణంగా చేసిన తర్వాత 7వ సంవత్సరం వచ్చింది. ఇక అక్కడ చదవాల్సిన విద్యలేం లేవు, వెళ్ళిన సంవత్సరం నాటికే అన్నీ పూర్తయినాయి. ఒక 2 సంవత్సరాలు గురుకులంలో నివసించారు బలాని గురి. ఎట్లా అయితే సాందీపని దగ్గర కృష్ణ భగవానుడు బలరాముడు 11వ ఏట ఉపనీతులు కావాల్సినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ 64 విద్యల్ని 64 రోజుల్లో అధ్యయనం చేసి వచ్చారు అని శ్రీమద్భాగవతంలో మనకు కనిపిస్తుంది. అలా నామమాత్రంగా అక్కడ ఉండి విద్యలన్నింటినీ అభ్యసించిన తర్వాత వేదధర్మము వేదమరుచ్యాచార్యోంతేవాసిన మనుషాస్తి సత్యం వదా ధర్మంచర ఇత్యాదిగా చెప్తూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ వరుసగా వేదము చెప్తూ ఉన్నది. వేదాధ్యయనం చేసి ఇంటికి వచ్చేటువంటి విద్యార్థిని గూర్చి గురువుగారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. నాయన నీవు గృహస్థు కావాలి, ప్రజాతంతుం మావ్యవత్సేత్సీ, సత్సంతానం ఎందుకు, మీరు సుఖపడటానికి కాదు సుమా. ఆ వంశము అనేది అలా ఉంటే తప్ప రుక్తపిండోదక క్రియలు కాకుండా ఉంటాయి పెద్దవాళ్ళందరికీ కూడా. తదర్థమై సంతానాన్ని పొందండి. అయితే నీవు తల్లినే దేవతగా చూసుకోవాలి, తల్లే దేవతగా కలవాడవు కావాల్సింది, తండ్రే దేవతగా కలవాడవు కావాల్సింది, గురువే దేవతగా కలవాడవు, అతిథులే దేవతగా కలవాడవు కావాల్సింది అని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యాది ముఖ్యమైనటువంటిది మాతృసేవ. యజ్ఞత అచరతి శ్రేష్ట భగవత్పాదుల వారు ఈ పర్యటనంతా చెయ్యాలి. భారతీ తీర్థస్వామి వారు నిత్యము అంతఃశ్రద్ధాశక్తులతో చంద్రమౌళి ఈశ్వరార్చన చెయ్యాలి. వారికేమన్నా ప్రయోజనం ఉందా దానివల్ల? వారి తపశ్శక్తి అంతా ఏమవుతున్నది? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తాఖినో భవంతు. సమస్త లోకములు శుభంగా ఉండాలి. సమస్త లోకాలు శుభంగా ఉండాలి అంటే గోబ్రాహ్మణులు సుఖంగా ఉండాలి. సమస్తమునకు ఆధారభూతమైనటువంటి గోవులు, సమస్త కర్మలు బ్రాహ్మణస్య దేహోయం క్షుద్రకామాయనేష్యతే, ఇతరములైనటువంటి సుఖాన్ని పొందటానికి మాత్రమే కాదు, ఇది కేవలము యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహాలు చేయడానికి మాత్రమే పరమేశ్వరుని చేత సృష్టింపబడినటువంటి దేహము అనేటువంటి ధ్యాసతో చేయాలి. అట్లానే స్వామివారు వారు చేసేటువంటి పూజా విధానాన్ని మనం ఎప్పుడైనా జీవితంలో ఒక్కరోజు అంత శ్రద్ధాశక్తులతో చేయగలమా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని శంకర టీవీ వారు హరిప్రసాదరావు గారి యొక్క సౌజన్యంతో మనమందరం ఎంతో అదృష్టాన్ని అనుభవిస్తున్నాం ప్రతి శుక్రవారం. ఎందువల్ల చేస్తున్నారు? యజ్ఞదాచరతి శ్రేష్ట తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. గీతాకారుడు చెప్పాడు, ఏదైతే శ్రేష్ఠుడైనటువంటి వాడు చేస్తాడో ఆ చేసిన దానినే అందరూ అనుసరిస్తారు. కనుక ఇతరులకి ఆదర్శ పురుషుడుగా ఉండటానికి గాను మంచి మార్గంలోనే తన యొక్క జీవితాన్ని గడుపుతారు మహాత్ములు అందరూ కూడా. భగవత్పాదుల వారు కొద్ది రోజుల్లోనే ఇంకా సన్యసించవలసిన అవసరం ఉంది. కొద్ది రోజులే తల్లికి ఉపచారం చేయదగినటువంటి అవకాశం వారికి సంప్రాప్తమైంది. కానీ తల్లి యొక్క సేవ ఇంత ముఖ్యాధిముఖ్యమైనది అని అశ్వదాసులందరికీ తెలియపరచడానికి గాను అక్కడి నుంచి 7వ ఏటనే ఇంటికి వచ్చేశారు. సుమారుగా 1 సంవత్సరం మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో అపూర్ణానది, ఇప్పుడు ఎప్పుడైనా కాలడి వెళ్ళే ఉంటారు చాలామంది, కానీ వెళ్ళకపోతే ఎలా అయితే శృంగేరికి మనం వెళ్ళొస్తామో అలానే శంకర క్షేత్రమైనటువంటి కాలడి కూడా ఒక్కసారి చూచి రావాలి జీవితంలో. అక్కడ పూర్ణానది అనేది ఒక పక్కగా వెళుతూ ఉండేది. ఈ శంకర భగవత్పాదాచార్యుల వారి ఇంటికి ఆ పూర్ణానదికి కొంచెం దూరం. ఆ మధ్యలో నడిచి ఎండాకాలంలో ఇట్లానే వైశాఖ మాసమో ఏదో అయింది, తల్లి వెళ్ళింది నీళ్లు తెచ్చుకోవడానికి, ఆవిడ రాలేదు, చాలా ఆలస్యమైంది, ఏదో అమ్మగారికి ప్రమాదం జరిగింది అని శిష్యుల్ని వెంటబెట్టుకొని కొన్ని కమలాలు తీసుకొని కొన్ని నీళ్లు తీసుకొని అక్కడికి వెళ్ళి ఆవిడ స్పృహ తప్పి పడి ఉంటే నెమ్మదిగా శైత్యోపచారాలు చేసి ఆమెను తీసుకొని వచ్చారు. ఏమిటిది ఇంత దూరం రోజు అమ్మ అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొని రావాలా, నేను తెచ్చిపెట్టడం, నేను తెచ్చిపెడితే ఆవిడ సహించదు, ఏం చేద్దామా అని అనుకొని ఆ పూర్ణా నదికి, నదులకి అధిదేవత అయినటువంటి తల్లిని ప్రార్థించారు స్వామివారు. ప్రార్థిస్తే ఈ హితం తవ భవిష్యతి కాల్యే యోహితం జగత ఇచ్చసి బాల్యే. నాయనా, నీవు అతి బాల్యంలోనే జగత్తుకు మొత్తానికి కూడా ఉపకారం కావాలి అనే ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నావు. నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో అది కాల్యే ప్రాతకాలమునందు తప్పకుండా నెరవేరుతుంది సుమా అని ఆ దేవత అనుగ్రహించింది. తెల్లవారేటప్పటికీ చల్లటి గాలి తుంపర్లు పట్టమొదలుపెట్టినాయి ఈ కాలడి ప్రజలకి, ఆ ఒడ్డునున్న వాళ్ళందరికీ. ఇదివరకు అటు ఎటో పోతున్నటువంటి పూర్ణానది ఇక్కడి నుంచి వీరింటిని ఒరుచుకొని రావటం మొదలుపెట్టింది. చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. ఈనాడు మనం అక్కడికి వెళ్ళినా ఆ దృశ్యాన్ని చూడవచ్చు. పాత పూర్ణానది ఎటు పోయిందో అది కనిపిస్తూ ఉంటుంది, ఈ కొత్త పూర్ణానది ఎటు వచ్చింది ఇది కనిపిస్తూ ఉంటుంది. ప్రాతకాలంలో అందరూ ఆశ్చర్యపోయినారు. ఇలా ఉండగా మహాత్ముల యొక్క ప్రసిద్ధి కనకామలక వర్షణము, పూర్ణానంది గమన నిరోధము ఇవన్నీ తెలిసి ఆ కేరళ మహారాజు ఆయన స్వామివారిని తమ దగ్గరికి ఒక్కసారి పిలిపించుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో ఒక ఏనుగను, చాలా సంపత్తిని, వీటిని అన్నిటిని ఇచ్చి ఆ మంత్రిని, చాలా బుద్ధిమంతుడు అతను, అతన్ని ఇచ్చి పంపించారు అక్కడికి. పంపిస్తే స్వామివారు చిన్నపిల్లలకి అందరికీ కూడా పాఠాలు చెప్తూ ఉన్నారు. ఇవి సమర్పించి స్వామి తమ యొక్క ఆగమనాన్ని మా మహారాజు గారు ఆకాంక్షిస్తూ ఉన్నారు సుమా అని అడిగితే, ఇప్పుడు ఇక్కడ మేము మాకు వైధమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నాము, కనుక అక్కడికి రావటం అనేది కొంత ప్రతిబంధకం అవుతుంది, అందువల్ల నేను రాలేకపోతున్నాను అని కబురు చేస్తారు. ఆ ఏనుగని నేనేం చేసుకునేది, మాకు కావాల్సింది అజినము, చిన్న చిన్న వస్త్రములు, భిక్షాటనం చేసుకుంటే కాస్త ఆహారము, ఇంతవరకు చాలు మాకు. ఇక ఈ ఇచ్చేటువంటి ఇవి ఏవైతే ఉన్నావో వీటి వల్ల మాకు ఏమీ ప్రయోజనం లేదు సుమా అని చెప్పి వెనక్కి పంపిస్తే ఆ మహారాజు అప్పుడు వినీతుడై ఇక్కడికి వచ్చాడు. భూసురార్భగవరై పరివీతం భాస్వరోడుపగభస్త్యుపవీతం అచ్చజన్హుసుతయా విలసంతం సుచ్ఛవిం నగమివద్రుమవంతం. చుట్టూర్తా చిన్న చిన్న స్వామివారి కంటా చిన్న వయస్సు కలిగినటువంటి పిల్లలందరూ పరివేష్టించున్నారట. అసలే స్వచ్ఛమైనటువంటి స్వామివారు. ఆ మెళ్ళో ఉపవీతం, యజ్ఞోపవీతం అనేది ఇంకా తెల్లగా దాని మీద కనిపిస్తూ ఉన్నది. ఇది ఎట్లా ఉందంటే హిమవత్ పర్వతం, హిమవత్ పర్వతం మీద అక్కడక్కడక్కడక్కడక్కడ వృక్షాలున్నాయి. ఇవి ఇలా ఉండగా ఆ కొండ మీద నుంచి ఆ గంగా ఝరి ఎట్లా పారుతూ ఉన్నది. ఒక్కసారి మీరు మనస్సులో అనుకోండి, ఇట్లా ఉంది ఉపవీతం, ఈ ఉపవీతం గంగా ఝరి వలె ఉన్నది, ఈయన హిమవత్ పర్వతం వలె స్ఫుటిక సమంగా కనిపిస్తూ ఉన్నారు స్వామివారు. ఆ తక్కినటువంటి పిల్లలందరూ కూడా చుట్టూర్తా చిన్న చిన్న వృక్షాల్లాగా కూర్చో ఉన్నారు. అలాంటి స్వామివారిని పరమ పవిత్రమైనటువంటి ఆ దృశ్యాన్ని దర్శనం చేశారట. నాయన, నాకు ఇవేవి నీవు స్వర్ణాదులన్నీ సమర్పిస్తూ ఉన్నావు, వీటితో నాకు ప్రయోజనం లేదు. ఇది ఎవరికైతే దరిద్ర దశలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇవి పంచిపెట్టవలసింది అని చెప్పారు. అతడు మూడు నాటకాలు రాశాడు ఆ రాజు. ఆ నాటకాలని చూపించాడు. వాటిల్లో ఉండేటువంటి తేడాలను కొద్దిగా సవరించి స్వామివారు ఇక నీకేదైనా మనస్సులో ఆకాంక్ష ఉన్నదా చెప్పమని అడిగితే, స్వామి నాకు ఇంతవరకు సంతానం లేదు, నాకు సంతానం కలిగేటువంటి విధానాన్ని తెలియపరచమని చెప్పారు. ఆ విధానాన్ని స్వామివారు ఏకాంతంలో కూర్చోబెట్టి చెప్పి అతడి చేత ఆ పని చేయించారు. అక్కడి నుంచి ఆ మహారాజు వెళ్ళిపోయినాడు. ఇవి ఒక్కొక్కటి తల్లిగారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అసలు ఎప్పుడో 12వ వర్ష బ్రహ్మచర్యంచరా, మనకి శాస్త్రవిహితమైనటువంటి విధి అంటే 12 సంవత్సరాలు గురుకులంలో ఉంటే తప్ప విద్యలన్నీ అబ్బావు. అలాంటిది 12 10 సంవత్సరాలు పోగా 2 సంవత్సరాలు కూడా ఉండకుండా వచ్చాడు అబ్బాయి. పోనీ విద్యాభ్యాసం పూర్తి చేశాడా అంటే చేయలేదు అని అనేవాడే వాళ్ళాడు. సమస్త విద్యలకి అక్కడ నిధానంగా ఉన్నాడు స్వామివారు. ఇలా ఉండగా ఆ కానకామలక వర్షణము, ఈ పూర్ణానంది గమన నిరోధము, ఇలా ఉండగా మహారాజు వచ్చి ఇక్కడ వచ్చి ప్రార్థించడం, ఇవన్నీ ఆవిడకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండగానే అసలు స్వామివారు వచ్చినటువంటి ప్రధాన ప్రయోజనం ఏదైతే ఉన్నదో, ఏమిటి ప్రధాన ప్రయోజనము? సూత్రభాష్య రచన, సన్యాసాశ్రమ స్వీకరణ. సన్యాసాశ్రమాన్ని ఉద్ధరించినటువంటి వారు అని మనకి అష్టోత్తర శతనామావళిలో ఒక నామం ఉంది ప్రత్యేకంగా. ఇలా ఉండగా స్వామివారికి ఈ సంగతి గుర్తు చేయడం, ఇక్కడ మాతృసేవ చేసుకుంటూ విద్యార్థులకు పాఠం చెప్పడానికి ఆ స్వామివారి యొక్క అవతారం, అందువల్ల ఈ విషయాన్ని గుర్తు చేయడానికి అగస్త్యాది మునీంద్రులందరూ వచ్చారట. అథ జాతు దిదృక్షవ కళావతీర్ణం మునయ, దిదృక్ష కళావతీర్ణం మునయపురద్విషం ఉపమన్యు దధీచి గౌతమ త్రితలాగస్త్య ముఖ సమాజయు. ఉపమన్యువు, దధీచి, గౌతముడు, త్రితలుడు, అగస్త్యుడు వీళ్ళందరూ కలిసి వచ్చారట. వీళ్ళందరినీ చూసేటప్పటికీ గొప్ప ఆశ్చర్యం వేసింది ఆ తల్లికి. అనుకోకుండా ఈ టైంలో భగవత్పాదుల వారు, తత్స్వరూపులైనటువంటి భారతీతీర్థుల వారు కానీ, విధుశేఖర భారతీతీర్థస్వామి వారు కానీ వస్తే మనం ఎంత ఆశ్చర్యపోతాం. అలా ఆశ్చర్యపోయింది తల్లిగారి చేత. తను ఇద్దరూ కలిసి వాళ్ళందరికీ పాదోదకాన్ని ఇచ్చి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి వాళ్ళని పూజ చేశారు స్వామివారు. ఏకాంతంలో కూర్చొని వాళ్ళందరూ కూడా ఏవో ఏవో మాట్లాడుకుంటున్నారు. ఈ తల్లికి ఏమీ అర్థం కావటం లేదు. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా బయలుదేరి వెళ్ళటానికి సిద్ధమైనారు. వెళుతూ ఉండగా తల్లి అడ్డం పడది, స్వామి మా వాడి విషయంలో నాకు అన్నీ ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. ఇంత చిన్న వయస్సులో సమస్త విద్యలు రావటం, తర్వాత అనేకములైనటువంటి అద్భుత శక్తులన్నీ ఇతడిలో కనిపించడం, వీటన్నిటికంట మీరు పాదన్యాసం చేస్తేనే పవిత్రీభూతం అవుతుంది నేల, అలాంటి ఇందరు మహాత్ములందరూ కూడా ఇక్కడికి వచ్చి వాడితో ఏదో మాట్లాడటం, ఇది చాలా విచిత్రంగా ఉంది. అసలు ఈ కుర్రవాడు ఎవరు, నా కుమారుడు అంతవరకు నాకు తెలుసు, అతడి యొక్క వృత్తాంతాన్ని, అతడి యొక్క భవిష్యత్తుని, ఎందుకంటే ఇప్పటికీ ఇవిడ ప్రయత్నిస్తున్నది వివాహం చేయాలని చిన్నతనంలోనే అని అంటే, అమ్మా మీరిద్దరూ కలిసి ఆ వృషాశలేశ్వరుణ్ణి ఆరాధించారు కదా, నీ భర్తకు చెప్పాడు పరమశివుడు అనేక మంది మూర్ఖులైనటువంటి కుమారుడు కావాలా, సర్వజ్ఞుడైనటువంటి మత్సముడైనటువంటి కుమారుడు కావాలా అని అడిగితే, నీకు తుల్యుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి కుమారుడే కావాలని కోరాడు. మరి తనకి తుల్యుడైనటువంటి వాడు మరెవరు, ఆయన కనిపించక ఆయనే అవతరించాడు నీ గర్భంలో, అందువల్లనే అతడి యొక్క ఈ మహాశక్తి కనిపిస్తూ ఉన్నది అని అంటే, మరి అయితే అల్ప వయస్కుడు అనే మాట వినగానే వీడు శరాఘాతమైంది. పాపం ఒక్కడే పిల్లవాడు, భర్త చనిపోయినాడు, అతడి మీదనే ప్రాణాలన్నీ పెట్టుకోనుంది, ఎంతో కాలానికి పుట్టినటువంటి పిల్లవాడు. అప్పుడు ఎంత వయస్సు ఇతడికి, ఆయుష్యం ఎంత ఉంటుంది అని ప్రశ్నించింది. అగస్త్యుడు చెప్పడం మొదలుపెట్టాడు, అసలు మొట్టమొదట్లో యథార్థంగా 8 సంవత్సరాలే వయస్సు, కానీ మరొక కారణాంతరం చేత 16 సంవత్సరాల వయస్సు ఇతని సంపూర్ణంగా పొందుతాడు, కానీ ఇంకా కొంతకాలం కూడా ఇతడు జీవించే అవకాశం ఉందని ఏదో చెప్పబోతున్నాడు ఆయన. తక్కిన మహర్షులు చెప్పనివ్వలే, తర్వాత మాట్లాడదామన్నారు, వచ్చారు. ఈ మాట వినేటప్పటికీ శృణినా కరణీవ సార్దిత, శుచినా శైవలినీవ శోషిత, మరుత కదళీవ కంపిత, మునివాచా సుతవత్సలా భవతు. మహాబలంగా కనిపిస్తుంది ఏనుగ, కానీ కుంభస్థలంలో మావటివాడు అంకుశం తీసుకుని అట్లా అంటే దానికి చచ్చే బాధ కలుగుతుంది. మావటివాడు అంకుశంతో పొడిచినప్పుడు ఆ ఏనుగకి ఎంత బాధ కలుగుతుందో, ఆ తల్లికి ఎంత బాధ కలిగిందిట. అలానే కాసారమంతా జ్యేష్ఠమాసంలో శోషించినప్పుడు ఆ కమలాలు ఏ స్థితిలో ఉంటాయో అలాంటి పరిస్థితిని పొందింది. మహావేగంతో వచ్చినటువంటి అరటి స్తంభాలన్నీ కూడా ఎట్లా అయితే కింద కూలిపోతాయో అట్టావిడ కూలిపోయింది. అసలు ఈ మాటలు వినేటప్పటికే అథ శోకపరీత చేతన ద్విజరాడిత్తము వాచమాతరం అవగమ్యస సంశ్రుతి స్థితం కిమకాండే పరిదేవనాథవ. అమ్మ, సంసార సముద్రంలో మునిగి ఉన్నావు, ఇప్పుడు దేనికి నువ్వు ఇంతగా బాధపడతావు? దీంట్లో నువ్వు కొత్తగా బాధపడవలసినటువంటి విషయాలు ఏం లేవే? అదేమిటి, నువ్వు చాలా అతి కొద్ది వయస్సే నీకు ఉన్నట్లుగా మహర్షులందరూ చెప్తే నాకు బాధ కలగకపోవటం ఏంటంటే, ప్రబలా నిలగ వేల్లి తద్వజ చీనాంశుక కోటి చెంచలే అపి మూఢమతి కళేపరే కురుతే కస్థిర బుద్ధిమంబికే. అసలు జీవితం అనేది తల్లి ఎంత చెంచలమైందో నీకు తెలిసిన? ద్వారకలో రోజుకి 4 సార్లు 5 సార్లు మారుస్తారు ఆ పైన ఉండేటువంటి ధ్వజం మీద ఉండేటువంటి గుడ్డ. ఆ గుడ్డ ఆకాశంలో ఉన్నప్పుడు అది కదలకుండా ఉంటుందా? చివర అది ఎంత చంచలంగా ప్రతిక్షణం కదులుతూ ఉంటుందో, మానవుని యొక్క ప్రాణములు కూడా అంత చంచలమైనవి, ఎప్పుడు పోతాయో తెలియదు. దాన్ని గూర్చి నా వయస్సు చాలా అల్పమైందని తెలుసుకొని నువ్వు బాధపడతావేటి? కాక కతినామ సుతానలాలితా కతివానేహ వధూర భుంజిహి క్వనుతే క్వచతా క్వవావయం భవసంగ కలు పంథ సంగమ. అది సరే, నన్ను గూర్చి ఇప్పుడు నువ్వు దుఃఖిస్తున్నావు, నీకు ఇదే జన్మ, ఇతపూర్వం కూడా జన్మలు ఉన్నాయా? నువ్వు పండితురాలువే కదా, పాండిత్యం ఉన్నది కదా నీకు, అనేక జన్మలు వచ్చినాయి. అనేక జన్మల్లో ఎంతోమంది కుమారులు కలిగారు, ఎంతోమంది కుమారులకి ఎన్నో వివాహాలు జరిగినాయి. మరి ఆ కోడళ్ళని గూర్చి, ఆ కుమార్తె, ఆ కొడుకుల్ని గూర్చి కూడా ఇప్పుడు దుఃఖిస్తావా? వాళ్ళని గూర్చి దుఃఖించినప్పుడు ఇప్పుడు నన్ను దుఃఖించడంలో నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? భవసంగ కలు పంథ సంగమ. ఇప్పుడు రైలు పెట్టే, రైలు పెట్టెలో మొట్టమొదట్లో ఒక ఆయన ఎక్కాడు, మధ్యలో ఒక ఆయన ఎక్కాడు. మధ్యలో ఎక్కిన ఆయన మధ్యలోనే దిగిపోవచ్చు, మొదట్లో ఎక్కిన ఆయన చివరి వరకు వస్తాడనే నమ్మకం లేదు. ఆ కాసేపు మనం ఏదో ఆప్యాయంగా మాట్లాడుకుంటాం, తావన్ మాత్రమే ఈ సంసారం అనేది కూడా. అందుకని ఇక్కడ పెద్ద మమకారం పెట్టుకొని నాకు చాలా స్వల్పాయుష్కుణ్ణి నేను అని తెలుసుకొని నీవు చాలా బాధపడటం అనేది మాత్రం న్యాయం కాదు సుమా అని దీనికి ఒక మోటు ఉపమానం ఉంటుంది. ఇప్పుడు కర్రులు చేస్తూ ఉంటారు, అంటే బాగా దాంట్లో నిప్పులో మండించి ఇనువుని సాగగొట్టి ఏ రకంగా గొడ్డలిగా అంటే గొడ్డలిగా, లేకపోతే కొడవలిగా అంటే కొడవలిగా అట్లా మారుస్తూ ఉంటారు. అది ఎప్పుడు జరుగుతుంది, బాగా ఎర్రగా కాలినప్పుడు, అప్పుడు కనుక సుత్తి పెట్టి కొడితే అప్పుడు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వస్తుంది. ఇప్పుడు ఈవిడ కొంత దుఃఖంలోకి వచ్చింది, తను చెయ్యబోయే పనిని దుఃఖితురాలైనటువంటి ఈవిడకే ఒకేసారి దుఃఖం వస్తే సరిపోతుంది కదా అని చెప్పి భగవత్పాదుల వారు అంటూ ఉన్నారు. భ్రమతాం భవవర్త్మని భ్రమాన్నహి కించిత్ సుఖమంబలక్షయ. తల్లి, ఈ సంసారంలో సుఖం అనేది ఎక్కడన్నా ఉందా? లేదు కదా. లేనప్పుడు నాకు వివాహం చేయాలి నువ్వు అనుకోవటం దీనికి? నేను చక్కగా చతుర్థాశ్రమ స్వీకారం చేస్తాను సుమా అని చెప్పేశారు. ఇది కన్న కఠోర భాషణ శ్రవణాత్ బాష్ప వినద్ధ కంఠయ ద్విగుణీకృత శోకయాతయ జగదే గద్గద వాక్యయా ముని. ఈ మాటలు వినేటప్పటికీ ఆవిడ ఇంకా బాధపడ్డది, గాద్గద్యం వచ్చింది కంఠంలో. అంటూ ఉన్నది, త్యజబుద్ధి మీమాంశుణుష్మే గృహమేధి భవపుత్రమాపృహి యజచక్రతుభిస్తతో యతిర్భవితాస్యంగ సతామయం క్రమ. నాయన, నీవు గొప్ప పండితుడవి, నాకంత పాండిత్యం లాభినా నాకు కొంత పాండిత్యం ఉన్నది. బ్రహ్మచర్యం సమాప్య గృహీభూత్ పవనాత్ ప్రవ్రజేత్. ఇది క్రమం. బ్రహ్మచారి నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, వానప్రస్థాశ్రమం కల్లో నిషిద్ధం కనుక అది లేకపోయినా సన్యాసాశ్రమం అప్పుడు తీసుకుందు, కానీ నీ కర్తవ్యాలన్నింటినీ మర్చిపోయి ఇప్పుడు ఏకాయక సన్యాసాన్ని తీసుకుంటానంటావేంటి? ఇది న్యాయం కాదు కదా. కథమే అంతేకాక, పోనీ ఇద్దరు ముగ్గురు కుమారులు ఉన్నారు, మరి నేను సన్యాసం తీసుకున్నా నీకు ఏమీ ఇబ్బంది లేదు కదా అని అంటావేమో, నీ ఒక్కడవే నా కుమారుడు. కథమే కథను భవత్వయారహిత జీవితు ముచ్చహేబల. ఒకే కుమారుడు కలిగినటువంటి నేను నీవు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే నేను ఎలా జీవించేది తండ్రి? నువ్వేమిటి ఇంత కఠినమైనటువంటి హృదయం గలవాడవైనా ఏమిటి? తనయైవ శుచోర్ధ దైహికం ప్రమృతాయామ్మ ఇక కరిష్యతి. నేను పెద్దదాన్ని అయిపోయినాను, నేను ఇవాళ్ళో రేపో అన్నట్టు ఉన్నాను, నేను చనిపోయిన తర్వాత నాకు అపరకర్మలు ఎవరు చేస్తారు తండ్రి? త్వమశేష విదప్యపాస్య, నీవు పోనీ ఏం తెలియని వాడివా? సమస్త శాస్త్రములు తెలిసినటువంటి వాడు. త్వమశేష విదపి అపాస్యమాం జరటాం వత్స కథం గమిష్యది ముసల్దాన్ని. నీవు తప్ప ఎవరు ఆశ్రయం లేనటువంటి దాన్ని, భర్త వెళ్ళిపోయినాడు, మీ నాన్నగారు వెళ్ళిపోయినారు, అలాంటి నన్ను వదిలిపెట్టి నువ్వేం సాధించడానికి ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఇది ఎంతవరకు న్యాయం? ద్రవతే హృదయం కథన్నతే నా కథంకారముపైతి వాదయ. నీ హృదయం ఏం కరగటం లేదా? నీకేమి దయ కలగటం లేదా తండ్రి అని ప్రాధేయపడ్డ తల్లి. ఆ సమయంలో ఇంకా ఏమీ మాట్లాడలేకపోయినాడు స్వామివారు. ఆ కానీ ఒప్పించాలి, తను వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది. అందుకని మొన్నానాడు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి పట్టింది స్వామివారి యొక్క కాలుని. పక్కనే ఇల్లు ఇప్పటికీ కనిపిస్తుంది, ఆ పక్కనే స్వామి, అక్కడనే సచ్చిదానంద శివాభిరవ నృసింహభారతి స్వామివారు, అక్కడ శంకర మందిరం, శారదాంబ ఆలయం ఇవన్నీ కూడా నిర్మించారు. అది పట్టేటప్పటికీ పెద్దగా కేకబెట్టారు శంకరులు, అమ్మా ఇక్కడ నన్ను మొసలి పట్టింది, నేను కాలు కూడా కదపడానికి వీలు లేకుండా నన్ను ముంచేస్తున్నది అని. ఈవిడే గుండెలు బాదుకుంటూ పాపం అక్కడికి వచ్చింది. నాయన ఏం చేద్దాను రా ఇప్పుడు, నేను దాంట్లోంచి విముక్తుని చేయడం ఎట్టాను అని అంటే, అమ్మా సర్వసన్యాసం చేస్తే సర్వంలో ఈ మొసలి కూడా చేరుతుంది కనుక దానికి నువ్వు కనుక అనుజ్ఞ, తల్లి యొక్క అనుజ్ఞ లేనిది బ్రహ్మచారి అయినటువంటి వాడికి సన్యాసం కుదరదండి. ఆయన నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను అని అనటానికి లేదు, తల్లిగారు నాయన సరే అట్లానే వెళ్ళు అని అంటే తప్ప సన్యాసం స్వీకరించడానికి లేదు. అలానే గృహస్థు అయిన తర్వాత భార్య యొక్క అనుమతి లేకుండా సన్యాసం తీసుకోవడానికి అవకాశం లేదు. మరి సర్వంలో ఇది కూడా చేరుతుంది కనుక ఒకవేళ ఇదేమన్నా వదులుతుందేమో, నీ అనుజ్ఞ ఇస్తే నేను ఇప్పుడు సన్యసిస్తాను అంటే, సన్యాసములు రెండు రకాలుగా ఉన్నాయి. మామూలుగా జరిగేటువంటి సన్యాసము ఇది కాక ఆతుర సన్యాస విధానం అని ఒకటి ఉంది. ప్రాణోత్క్రమణ సమయంలో తురి ఆశ్రమాన్ని కూడా నేను స్వీకరించాలి అనేటువంటి పట్టుదల ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సన్యస్తమ్మయా 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 అని ఆ స్వర వ్యత్యయంతో మూడు సార్లని ఈ శిఖని పూర్తిగా తీయలేకపోయినా కొద్దిగా రెండు వెంట్రుకల్ని పీకేసుకొని ఈ యజ్ఞోపవీతాన్ని కనుక ఛేదనం చేస్తే అప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినట్లే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ క్రమసన్యాసం తీసుకోవాలి, మళ్ళీ గృహానికి వెళ్ళకూడదు. అది ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో ఈయన అప్పటికప్పుడే ఆ సన్యాసాన్ని స్వీకరించి వేశారు. ఎట్లా ఇచ్చింది, ఇంత ప్రేమ ఉన్నది కదా కుమారుడి మీద అని అంటే ఆవిడ అప్పటికప్పుడే ఆలోచించుకున్నదిట, ఇప్పుడు నేను అనుజ్ఞ ఇవ్వను, ఆ మొసలి నోట్లో పడిపోతాడు, ఏమవుతుందో, ఒకవేళ వదిలి పెడుతుంది అని అంటున్నాడు కదా, బతికి ఉంటే సన్యాసిగా ఉన్నా ఎప్పుడైనా నేను చూడవచ్చు కదా, ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటానేమో అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఇచ్చిందిట. అక్కడి నుంచి ఆ జ్ఞాతులందరినీ పిలిపించారు, జ్ఞాతులందరినీ పిలిపించి వాళ్ళకి ఆర్యాంబని ఒప్పచెప్పారు. చాలా సంపన్నులు కనుక, అమ్మా నీకు వీళ్ళు చాలా జాగ్రత్తగా అన్నీ చేస్తారు, మాతరు విధేయ మనుషాది యదత్ర కార్యం సన్యాసిన తదుకరోమి న సందిహేహం, వస్త్రాశనే తవ యధీష్టమీ ప్రదేయు గృహంతి ఏ ధనమదం మమ పైతృకన్యతు. నీకు అన్ని రకాలైనటువంటి ఉపచారాలు వీళ్ళు చేస్తారు, అవసాన దశలో వీళ్ళు అపరకర్మ కూడా చేస్తారు నీకు, జ్ఞాతులు కనుక, నంబూద్రి బ్రాహ్మణులు వారు అని అంటే ఆ మాట సహించలేకపోయింది తల్లి. నాయన నీకోసం మేము తపస్సు చేశామయ్యా, నువ్వు సన్యాసం తీసుకోవటం వరకు నేను అనుజ్ఞ ఇచ్చాను, కానీ నాకు అపరకర్మ చేయకుండా ఉండటానికి నేను అనుజ్ఞ ఇవ్వలేదన్నది. ఇది శాస్త్రవిరుద్ధంగా, శాస్త్రవిరుద్ధమైన దానిని కూడా ఎలా సమకూర్చుకోవాలో నీకు తెలుసు కనుక ఆ అపరకర్మ మాత్రం నీ చేతి ద్వారానే. సన్యాస సంగర వశాన్ మమ దేహపాతే సంస్కారమేత్య విధికో విధివత్కురు శంకరత్వం నోచేతు ప్రసూయ మమకిం ఫలమీరయత్వం. నాకు సంతానంగా కలిగి నీవు ఏమి ప్రయోజనాన్ని నాకు ఇచ్చావు, కనుక అపరకర్మ మాత్రం నీవే చేయవలసి వస్తుంది అని అంటే, తల్లి నీవు అర్ధరాత్రి కానీ అపరరాత్రి కానీ ఎప్పుడైనా సరే ఆ ఆసన్న మరణురాలుగా నీకు అనిపించినప్పుడు నన్ను స్మరించు, నేను దగ్గరికి వచ్చి నీ యొక్క అపరకర్మని మొత్తాన్ని చేస్తాను అని చెప్పి స్వామివారు అక్కడ నమస్కారం చేసి తల్లికి అక్కడి నుంచి బయలుదేరి సన్యాసాశ్రమ స్వీకారం చేయాలి. అయితే ఇక్కడ భగవత్పాదుల వారు బ్రహ్మ విద్య కొరకు చేస్తున్నారా? సన్యాసం, సన్యాసం అనేది రెండు రకాలుగా ఉంటుందండి, వివిధిషా సన్యాసం, విద్వత్ సన్యాసం అని. వివిధిష అంటే వేత్తు మిచ్చ, తెలుసుకోవాలి, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి, బ్రహ్మ విచారణ చెయ్యటానికి గృహస్థాశ్రమంలో ఇక్కడ ఎక్కువ అవకాశం ఉండదు. కనుక కర్మచ్ఛిద్ర కాలాల్లో మాత్రమే అప్పుడు బ్రహ్మ విచారం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కనుక సన్యాస స్వీకరించడం అనేది వివిధిషా సన్యాసం. విద్వత్ సన్యాసం, గృహస్థ ధర్మంలో ఉంటూనే అతడు ముక్తుడైతాడు, జీవన్ముక్తుడైతాడు. కానీ ఆ నిజానందానుభవానికి అడ్డంగా తన యొక్క కర్మలు కృత్యాలు అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అదే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే నిరంతరము నిజానందానుభవాన్ని పొందవచ్చు అనేటువంటి ఉద్దేశంతో స్వీకరించేది విద్వత్ సన్యాసం. ఇక్కడ భగవత్పాదుల వారు విద్వత్ సన్యాసాన్ని స్వీకరించాలి. అది అందరికీ కూడా యజ్ఞదాచరతి శ్రేష్ట అన్నట్లుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కాలడి, ఎక్కడ ఓంకారక్షేత్రం, ఓంకారక్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇప్పటికే కొంచెం కాలాతీతం చేశారేమో, అన్యథా భావించవద్దు. ఆ యజ్ఞాశ్రమ స్వీకారం దగ్గర నుంచి మిగతా చరిత్రని రేపు చెప్పుకుందాం. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. హరయే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షద వర్జన్య పరివే సస్యచారిణి, దేశోయం క్షోభరహిత, బ్రాహ్మణాః సంతు నిర్భయాః, అపుత్రాః పుత్రినః సంతు, పుత్రినః సంతు పౌత్రినః, అధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సార్వభౌమాయ మంగళం.